అవసరమది అడ్డంగా ఉంటుంది. అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ న్యూ ఇరా ఎడ్యుకేషన్ లో రెండు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఒకటి, మన శరీరంలో ఉన్నటువంటి ఏడు గ్రంథులు, భౌతిక శరీరంలో ఉన్నటువంటి భౌతిక గ్రంథులు, దాన్ని మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఏడు భౌతిక గ్రంథులు. అంటే మనం కోసి దాన్ని చూడొచ్చు, డాక్టర్స్ దాన్ని పట్టుకున్నారు ఎడ్రినల్స్ దగ్గర నుంచి, పీనియల్ వరకు. ఇంగ్లీష్ భాష మన వాళ్ళు కూడా దాన్ని పట్టుకున్నారు, కానీ మన వాళ్ళు దాన్ని శక్తివంతం చేసేటటువంటి కేంద్రాలను పట్టుకున్నారు. ఇది మీకు ఎంత స్పష్టమైన అవగాహన ఉంటే మనం అంత తొందరగా ముందుకు వెళ్ళిపోగలం. గురువులు చేసిన చమత్కారాలన్నీ కూడా మీ జీవితంలో కూడా మీరు చేసుకోవటమే చూడటమే కాక అనేక మంది జీవితాలలో మీరు ఆ చమత్కారాలను చెయ్యగలుగుతారు. గురువులు చేసినట్టే మెడిసిన్ చదివిన తర్వాత విద్యార్థి అతని గురువులు చెప్పిన మ్యాజిక్లన్నీ చేయగలడా చేయలేడా? హార్ట్ ఆపరేషన్ చేతంటే నేర్చుకున్నాడు కనుక. ఇక్కడ కూడా మీరు అదే నేర్చుకోవాలి. అది నేర్పటానికే ఇక్కడ కేంద్రీకరించి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలలో రెండు విశేషమైనటువంటి కార్యక్రమాలు మీరు మనకి సంబంధించిన కాకపోయినా కేంద్రీకరించాలి. ఏంటంటే, ఒకటి ఆ దత్త పంచాయతనము, దత్తుడు విగ్రహము ఉన్నటువంటి ఏరియా, అంటే మనకి తూర్పు వైపు ఉన్నటువంటిది, రోడ్డికాటి వైపు, అది ప్రపంచంలో ఉన్నటువంటి అందరి సాధకులకు నిలయం కావాలి. మీకు ఆ తేడా అర్థమవటం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాధకులకు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు వచ్చి ఇక్కడ సాధన చేసుకోదలుచుకుంటే, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఏ విధమైనటువంటి సాధనలు చేసుకుంటారో ఆ సాధనకి ఇక్కడ తగిన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ప్రస్తుతం ఉన్నది. చిన్న చిన్న బాత్రూమ్స్ అలాంటి చిన్న చిన్న ఉంటే అవి సెట్ అయిపోతాయి అనుకుంటాను. వారం 10 రోజుల్లో అయిపోతాయా కిషోర్? వారం 10 రోజుల్లో సెట్ అయిపోతే థియోసాఫికల్ సొసైటీ అసలు ప్రపంచానికి ఏమి అందజేసింది? మనం అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీ చదువుతాం మనం. నేను కెమిస్ట్రీ అని ఎప్పుడు ఎందుకు చెప్తూ ఉంటానంటే, నాకు వచ్చిన భాష కెమిస్ట్రీ కనుక. దాన్ని మీరు మిగతా అన్ని సబ్జెక్ట్స్ కి వర్తింపజేసుకోవచ్చు. కెమిస్ట్రీలో డాల్టన్ అనే పేరు చెప్తాం, లెవాజియర్ అనే పేరు చెప్తాం, ప్రౌస్ట్ అనేటటువంటి పేరు చెప్తాం, డిబ్రోగ్లే అనేటటువంటి పేరు చెప్తాం, ష్రోడింజర్ అనేటటువంటి పేరు చెప్తాం, అలా రకరకాల శాస్త్రజ్ఞుల పేర్లు చెప్తాం మనం. ఈ శాస్త్రజ్ఞుల పేరు మనం చెప్తున్నప్పుడు శాస్త్రజ్ఞులని మనం దండం పెట్టాం, వాళ్ళకి దండలేయం, వాళ్ళ మీద స్తోత్రాలు చేయం, వాళ్ళు ఏమి చెప్పారో దాన్ని నేర్చుకుని దాన్ని ఉపయోగించుకుంటాం. అవునా? డాల్టన్ ఏం చెప్పాడో మీకు తెలిసి అది ఉపయోగించుకుంటాం, ఇది డాల్టన్ చెప్పాడు అని అతనికి గౌరవం ఇస్తాం మనం, ఇవ్వాలి కూడా. న్యూటన్ ఇది చెప్పాడు, ఐన్స్టీన్ ఇది చెప్పాడు, ఇంతమంది సైంటిస్టుల పేరు మీరు చెప్తున్నారు కదా, వీరు ఎక్కడ పుట్టారో, వాళ్ళు ఏ విధంగా పడుకున్నారు, ఏ విధంగా తిన్నారు, ఏ విధంగా డ్రెస్ వేసుకున్నారు ఎప్పుడైనా చదివామా మనం? చదవలేం కదా. అంటే ఏమిటి అక్కడ పేర్లు మనం వాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ఏమి చెయ్యమని చెప్పారు, జీవితాన్ని ఎలా మలుచుకోమని చెప్పారు అన్నది మీకు కావాలి. వాళ్ళని పూజించటం కాదు, వాళ్ళకి దండలేస్తే ఏం లాభం? నాకు చాలా ఆనందం ఒకటితో ఎక్స్పిస్తుంది అంటే, ఒకరోజు నాకు గురు పూజలు చేశారు, కుర్చీలో కట్టిపడేశారు, నేను కదలకూడదు. వాళ్ళు మాత్రం ఇలా దండం పెట్టి వెళుకుని బయటకు వెళ్ళి టీ తాగుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, అందా చేస్తున్నారు. నా పరిస్థితి చూసుకుని అంటే, మాకు చాలా భక్తి ఉంది మాస్టర్ బాబు, అలాంటి భక్తి నాకు వద్దు, మీరేమైనా పూజలు చేయదలుచుకుంటే నిజంగా నా ఫోటోకి చేసుకోండి. పాయింట్ అర్థమవుతుందా? మీకు అసలు ఆధ్యాత్మికత అంటే ఒక పిచ్చిలాగా తయారు చేసుకున్నారు మీరు. గురువుని కూర్చోబెట్టి 3 గంటల సేపు వాడిని వాయించేసి కదలకుండా మళ్ళా మీరేం చేస్తున్నారు? నా కళ్ళ ముందే నేను చూస్తూ ఉంటాను ఇక్కడ, వాడు ఇలా దండం పెట్టుకుని అలా బయటికి వెళ్ళిపోయి టీ తాగుతున్నాడు. పోనీ మాస్టర్ మీరు టీ తాగుతారా? మధ్య మధ్యన ఒకసారి మాత్రం మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ఉంటారు, నాకు మంచినీళ్ళ తాగాలని ఉండదు, అది వాళ్ళకి తెలుసు, అందుకే అది పక్కన పెట్టుకుని ఉంటారు. తేడా అర్థమైంది? ఎందుకు ఉదాహరణ ఇచ్చాను, సైన్స్ చదువుతున్నప్పుడు సైంటిస్ట్ పేరు మాత్రమే నువ్వు ఒకసారి చెప్తావంటే డాల్టన్ స్టేలీ అంటావు, దాని తర్వాత డాల్టన్ ఎక్కడ వాడు, ఏం చూశాడు, ఏం చేశాడో తెలీదు. ఇప్పుడు డాల్టన్ గురించి ఒక విషయం చెప్తాను నేను. డాల్టన్ కి కలర్ బ్లైండ్నెస్ ఉంది. కలర్ బ్లైండ్నెస్ అంటే తెలుసు కదా, రంగులు ఎరుపు ఆకుపచ్చ గుర్తించలేడు. ప్లస్ డాల్టన్ యాక్చువల్ గా సైంటిస్ట్ కాదు, అతను హై స్కూల్లో ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడు, ఇంగ్లీష్ టీచర్. అతను సైంటిస్ట్ ఏం కాదు. అతను సరే పెళ్లికి బాగా డ్రెస్ చేసుకోవాలి అనుకుని మేజోళ్ళు అవంతా వేసుకుంటే, ఒక్కాలికి ఎరుపు రంగు మేజోడు వేసేసుకున్నాడు, ఇంకొకాలికి ఆకుపచ్చ రంగు మేజోడు వేసేసుకున్నాడు. అంచేత మేము డాల్టన్స్ థియరీ చదువుతున్నాం కనుక మేమందరము కూడా ఏం చేస్తాం, ఒక కాలికి ఎరుపు రంగు మేజోడు వేసుకుంటాం, ఒక కాలికి తెలుపు రంగు మేజోడు వేసుకుంటాం అంటాం. దాంతో సంబంధం ఏం లేదు, ఆయన ఎలా ఉన్నాడు అన్నది అనవసరం మీకు. ఆయన ఏం చెప్పాడు అది మనం పూర్తిగా మర్చిపోయాం. బ్లావెట్స్కి గురించి ఎంత తెలుసు? బ్లావెట్స్కి గురించి నీకేమీ తెలియాల్సిన పనిలే. ఆవిడ ఒక రష్యన్ వనిత. అది ఎందుకు అంటే, ఇప్పుడు డాల్టన్ ఇంగ్లీష్ వాడు, న్యూటన్ ఇంగ్లీష్ వాడు, మెండలీఫ్ రష్యన్ వాడు అనే సైంటిస్టుల గురించి వాళ్ళ పేర్లోనే మనకి తెలుస్తుంది కనుక చెప్పుకుంటాం. అంచేత ఇక్కడ థియోసాఫికల్ సొసైటీ యొక్క కార్యక్రమాలు మనం ఎంత తొందరగా మొదలెట్టగలం అన్నది కూడా మీరు ఆలోచించండి. ఇక్కడ నాదేం లేదు, అంతా మీది. మరి అన్ని క్లాసులు మేమే చేసేస్తాం మాస్టరు? మీరు చెయ్యండి, మీకు టైం సరిపోదు. మరి మీరు చెప్తున్నారు కదా మాస్టరు, ఇదేం నేను ఒక జన్మలో చేసింది ఏం కాదు, అనేక జన్మల్లో నేర్చుకుందని నాకు గుర్తుంది కనుక సరిపోతుంది. మీరు అలా గుర్తు చేసుకోగలిగితే, మీలో అలా గుర్తు చేసుకోవాలని నిజంగా ఎంతమందికి ఉంది, చేతులు ఎత్తండి. అప్పుడు మీరేం చేయాలంటే సురేష్ గారు చెప్పినట్టు చేసుకోవాలి.
దానికోసం స్పెసిఫిక్ మెడిటేషన్ హాల్ కూడా జ్వాలాకులు చెప్పినట్టే కట్టిద్దాం. కొంచెం దాన్ని చూసుకోండి, మహావతార్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి ఈ ఏరియాలోనే కట్టేద్దాం. ఈ లోపల ఆ బుక్ తీయమ్మా పటేల్, అకల్ట్ మెడిటేషన్ బుక్లో ఫిగర్ ఉంటుంది, చూస్తే అది ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తే హీ విల్ థింక్ ఓవర్ ఇట్. యాక్చువల్గా అది ఇక్కడ కట్టిద్దాం అనుకున్నాను నేను మొన్న, కానీ అప్పటికి కూడా నాకు ఇక్కడ ఉండి ఇదంతా చేయాలి అనేటటువంటి మానసిక స్థితి లేదు. మొన్న కూడా హైదరాబాద్లో కూడా నేను వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేసాను. నేను బాబు ఏ నెల, అది జూనా జూలైయో, జూన్ నెల, ఇంకా నేను దాని తర్వాత నేను మీతో ఏం మాట్లాడను, మీరేమి చేయదలుచుకున్నా కూడా ఈ సీడీలు వినండి అని. ఆ సీడీలు ఇప్పుడైనా వినండి మీరు. ఆ సీడీలలో ఎన్ని రోజులు సీడీలు చెప్పినది, 1 వీక్ 10 డేస్ ఎంతో చెప్పాను. అంటే ఎన్ని సీడీలు ఉన్నాయో కూడా, ఎన్ని రోజులు చెప్పానో కూడా ఇంకా మనిషికి తెలియదమ్మా. అనుకున్నా 26 వరకు, దాని తర్వాత మీరు అది చేయలేదు కనుక తగ్గించలేదు. వీళ్ళు రియాక్ట్ కాలే శంబళాలో. అది ఇప్పుడు 100% మీకు ఉపయోగపడతాయి. కేవలం తేడా ఏంటి అంటే అది మీకు వదిలేను, అవే నేను పట్టుకున్నాను. అంటే నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ అందులో చాలా స్పష్టంగా మీకు అర్థమైపోతాయి. చేత ఈ న్యూ ఇరా ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అన్నది మీకు ఆ పునాది పడకుండా న్యూ ఇరా ఎడ్యుకేషన్ నేను చెప్పేస్తూ వెళ్తే ఏం లాభం లేదు. పునాది ఏంటి అంటే థియోసాఫికల్ సొసైటీ అనేటటువంటిది గురువులు ఒక సంస్థను పెట్టి ఒక వ్యక్తిని పంపించి కొన్ని 100 పుస్తకాలు రాయించాక మీ ఉద్దేశం ఏంటి, అదే విషయం చెప్పడానికి ఇంకో గురువు వస్తాడా? రాడు. గురువులు ఎకానమీ మనకంటే చాలా ఎక్కువ తెలుసు, అర్థ సంయమనము అంటే మీనింగ్ సంయమనము. ఒక గురువు చెప్పింది ఖచ్చితంగా ఇంకొక గురువు చెప్పడు. కాలేజెస్లోనే అది చేయం, మనం ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పేటటువంటి టీచర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పడు, ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేవాడు ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పడు, చెప్తాడా? మరి ఇక్కడ గురువులంతా ఒకటే చెప్పారు అనేటటువంటి భ్రమ మీరు వదిలేయాలి. ముందు ఒకటే చెప్పలేదు వాళ్ళు, ఒకటే చెప్పరు వాళ్ళు, ఒకటే చెప్తానికి వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళా ఇన్ని జన్మలు తీసుకోవటానికి, అందులో మనలాంటి వాళ్ళ మధ్య బుద్ధి ఉన్నవాడు కూడా మానవ జాతిలో జన్మ తీసుకోడు అసలు యాక్చువల్గా. మరి తీసుకున్నారు కదా వాళ్ళు, తీసుకున్నాక అసలు వాళ్ళు ఏం అందజేయదలుచుకున్నారు మానవ జాతికి? అంచేత బ్లావెట్స్కి చెప్పింది మళ్ళీ ఇంకోటి చెప్పడు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత గురు పరంపరలో బ్లావెట్స్కి ఏం చెప్పిందో మీకు తెలియాలి అంటే మీరు థియాసఫీ చదవాల్సిందే. నేను చదవ మాస్టారు అని నీ ఇష్టం, చదువుకోవాల్సిందే, పద్ధతిగా చదువుకోవాల్సిందే. అందులో ఆవిడ 2 వాల్యూమ్స్ అద్భుతమైనటువంటివి రాసింది, సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ నెంబర్ 1, సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ నెంబర్ 2. ఇవి రెండు కూడా చదవాలి మీరు. ఎందుకు చదవాలి? ఒక దాంట్లో సృష్టి ఎలా ఉత్పన్నమైందో చెప్తుంది, ఇంకో దాంట్లో మానవ జాతి ఎలా ఉత్పన్నమయ్యి మానవ జాతి భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మానవ జాతిలో రాబోతున్నాయో చెప్పింది. బేసిక్ అది, బేసిస్ అది. అంచేత థియోసాఫికల్ సొసైటీ క్లాసెస్ మనం ఇక్కడ మొదలెట్టుకోవాలి చాలా పద్ధతిగా. అది అందరూ చదువుకోవాల్సిందే. అందులో ఫిజిక్స్ చదువుతానండి, కెమిస్ట్రీ చదువును అంటే నీకు బీఎస్సీ డిగ్రీ రాదు. మ్యాథమెటిక్స్ మాత్రమే చదువుతానండి, కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువును అంటే డిగ్రీ రాదు. ఆ సబ్జెక్ట్లో నువ్వు నిష్ణాతుడు కావచ్చు, కానీ డిగ్రీ పరంగా నీకున్నటువంటి నాలెడ్జ్ పరంగా నీకు మార్కులు వేయదు ప్రకృతి. థియోసాఫికల్ సొసైటీలోని ఈ సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అంటే సృష్టి క్రమము, దాని తర్వాత మానవజాతి పరిణామ క్రమము మన ఋషులు 2 సూక్తాలలో అందించారు, పురుష సూక్తము స్త్రీ సూక్తం. అంచేత నువ్వు సీక్రెట్ డాక్ట్రిన్ మొత్తం చదివినా ఏముంది అంటే అందులో పురుష సూక్తం ఉంది,
స్త్రీ సూక్తం ఉంది. సృష్టి మొత్తము ఎలా ఆవిర్భవించింది? పురుష సూక్తము. అందులో మానవజాతి ఏమి చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అని చెప్పేది స్త్రీ సూక్తము కదా. ఈ మానవజాతి సృష్టి క్రమాన్ని తెలుసుకున్నటువంటి మానవజాతి మిగతా జంతువులు ప్రాణులలాగే ఇంక్లూడింగ్ బ్రహ్మ విష్ణు మహేష ఎట్సెట్రా 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 దేవతలతో సంబంధించినంత వరకు పరిణామ క్రమాన్ని తన చేతిలో తీసుకోగలిగేవాడు మానవుడు ఒక్కడే. మనిషి ఒక్కడే ముందుకు వెళ్ళగలడు, దాన్ని బట్టి వెనక్కి వెళ్ళగలడు అని అర్థం. దేంట్లో? పరిణామ క్రమంలో. మరి ఆ ముందుకు ఎలా వెళ్ళాలి? దానికి లారీ మాషేను ఉపయోగించుకున్నారు. లారీ మాషే అంటే గ్రూప్, దాన్ని ఏమంటామంటే మనం శ్వాస. శ్వాసను ఉపయోగించుకుని మీరు ముందుకు వెనక్కవచ్చు, వెనక్కి వెళ్ళవచ్చు. శ్వాసను ఉపయోగించుకుని మీరు రోగాలు తెచ్చుకోవచ్చు, శ్వాసను ఉపయోగించుకుని మీరు రోగాల నుంచి బయటపడవచ్చు. ఇక్కడ శ్వాసను ఉపయోగించుకోవటం అనేటటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఇవాళ నేను చెప్పింది గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేకపోవచ్చు ఆ విషయాన్ని. శ్వాస అంటే వాయువు కాదు. మీరు పీల్చుకునేటటువంటి ఆక్సిజన్, అది మీరు లంగ్స్ లోకి వెళ్ళేటటువంటి గాలి శ్వాస కాదు, సంకల్పము, డిటర్మినేషన్, అది శ్వాస. శ్వాస అంటే ఏంటి? సంకల్పం. కానీ మనకున్నటువంటి ఎంత తెలివైన వాళ్ళము అంటే చివరికి ప్రాణాయామము అంటే ఏంటంటే ఊపిరి పీల్చుకోవటం వదలటం అనేటటువంటి దానికి వచ్చింది. చాలా మందికి తెలియదు అసలు ఊపిరికి ప్రాణశక్తికి సంబంధం లేదు. అసలు మనం సంబంధం పెట్టుకున్నాం, అది వేరే విషయం. ఎలా సంబంధం పెట్టుకోవడం అంటే పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అని రష్యన్ సైంటిస్ట్ ఒక ప్రయోగం చేశాడు కుక్కల మీద. అది ఏం చేశాడు అంటే ఒక కుక్కకి ఆహారం ఇస్తున్నప్పుడు గంట కొట్టేవాడు, ఒక విశిష్టమైన శబ్దం వచ్చేటటువంటి గంట కొట్టేవాడు 3 సార్లు. దానికి ఆహారం ఎప్పుడు ఇచ్చినా, తర్వాత ఆహారం ఇవ్వకుండా గంట కొట్టాడు. ఆకలి అనేసరి కదా లాలాజనం ఊరుతుంది కదా, అంతేత దానికి గంటకి దానికి లింక్ పెట్టుకుంది అది. అంటే గంట కొట్టగానే ఆహారం వస్తుంది కనుక, ఆహారం ఇవ్వకపోయినా గంట కొడితే ఏమైంది? లాలాజలం ఊరింది. అలా పెట్టుకుందాం మనం. శ్వాసకి ప్రాణశక్తికి సంబంధం, యాక్చువల్ గా శ్వాసకి ప్రాణశక్తికి సంబంధం లేదు. అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఎంత సంబంధం ఉంది అంటే ఇందాక నేను చెప్పినటువంటి విషయంలో కుక్కకిచ్చేటటువంటి ఆహారానికి అది వినే గంటకి సంబంధం ఉందా? లేదు. కానీ సంబంధం పెట్టుకున్నావు నువ్వు. మరి పెట్టుకున్నాక నువ్వు బయటకి రావటం కొంచెం కష్టం. అంచేత ఈ లాహరీ మహాశయ చెప్పేటటువంటి దాంట్లో శ్వాసకి అసలు విలువ లేదు. కానీ దాని గురించి చెప్పేవాళ్ళు, దాని గురించి అవగాహన చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రాణాయామం చేయాలి అంటే ఏం చేయాలి? ముక్కు మీద చేపెట్టుకో. ఇది మనం కాస్త జాగ్రత్తగా నేర్పాలి మనుషులకి. లారీ మాషే యొక్క శ్వాస, యాక్చువల్గా లారీ మాషయ శ్వాస కాదు, నీ సంకల్పశక్తితో ఈ ఎండోక్రైన్స్లో ఉన్నటువంటి షట్చక్రాల స్రావాలని కంట్రోల్ చేసేటటువంటి విధానం. అది పరిణామ క్రమంలో మార్పు వస్తుంది మీకు శ్వాస ద్వారా. అంటే నీ సంకల్పము ద్వారా మీకు షట్చక్రాలు అంటే సహస్రారాన్ని వదిలేసి మనం ఎప్పుడు మాట్లాడతాం మనం. అంచేత ఆ షడ్ గ్రంథులలో ఉన్నటువంటి స్రావాలను మీరు ఎలాగా ఉపయోగించుకోగలరు, ఎలాగా ఆ స్రావాలను ఎక్కువ చేసుకోగలరు, తక్కువ చేసుకోగలరు అన్నది ఆయన చెప్పాడు. పరిణామ క్రమంలో అప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు. చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు అంటే నువ్వు ఒక శ్వాస పీల్చుకుని వదిలితే 1 సంవత్సరం ముందుకెళ్ళిపోతాను, 1 సంవత్సరం ముందుకెళ్తాం. మరి మీరు ప్రాణాయామాలు చేసి మిగతా వాళ్ళకంటే కొన్ని సంవత్సరాలు వెనకబడుతున్నారేమో చూసుకోండి. ఇచ్చేటంటే సంకల్పరహితమైనటువంటి మీ శ్వాస. ఈ శ్వాసకే సంకల్పానికి లింక్ లేదు.
ఇది నేర్పాలి మనం, ఇది మనం నేర్చుకోవాలి. సిలబస్ చెప్తున్నాను న్యూ ఇయర్ ఎడ్యుకేషన్కి.
దానికి తగిన వాతావరణం ఇక్కడ ఉన్నది. మీరు సిటీస్లోనూ అక్కడ ఇది చేస్తాము అంటే ఏదైనా మీరు శ్వాసకు అలవాటు పడిపోయారు కదా, అంచేత శ్వాసతోనే మొదలెట్టాలి కదా. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది శ్వాసకి? పొల్యూటెడ్ కనుక అక్కడ కుదరదు. ఇక్కడ ఓకే,
దానికి తగిన వాతావరణం మనం నిర్మించుకోవాలి. ఆ క్లాసెస్ ప్యారలల్గా రన్ అవ్వాలి. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రతిరోజు కాలేజీలో చెప్పబడుతుందా లేదా? చివరికి మొత్తం సిలబస్ పూర్తి అయిపోతుంది. అలాగే ఇక్కడ ఫిజిక్స్ సొసైటీ క్లాసెస్ ప్రతిరోజు జరుగుతాయి. ఇప్పుడు నేను ఈ చెప్పిన క్లాసెస్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే నేను అన్ని కలిపే చెప్తున్నాను నేను మీకు, కానీ ఒకేసారి చెప్పేస్తున్నాను. అలా కాకుండా మార్నింగ్ 10 to 4 వరకు మిక్స్డ్ క్లాసెస్ పెట్టుకుని రెసిడెన్షియల్ లాగా ఉండేటటువంటి వాళ్ళు ఆ క్లాసెస్ తీసుకుంటారు. బయట ఉన్న వాళ్ళకు కూడా బాబు ఈ క్లాసెస్ ఇక్కడ జరుగుతున్నాయి, ఆ టైంకి మీరు రండి, ఎవరికి ఏది ఇష్టం అవుతే అది. ఆ టైప్ ఆఫ్ దానికి నేను తొందరపడుతున్నాను. మీరు అంతేత మీరు అంత తొందరగాను ఈ స్ట్రక్చర్స్ అవి లాగించేయాలి. తొందర అదే అమ్మా. ఇంచేతంటే ఒక్కసారి డిసెంబర్ దాటిందంటే 1 ఇయర్ వెనక్కి వెళ్ళిపోతాం మనం. డిసెంబర్ లోపలనే మనం చేసేయగలిగాం అనుకోండి, సంవత్సరం, ఒక సంవత్సరం మనం మిగుల్చుకోగలుగుతాం. ఎడ్యుకేషన్లో ఒక సంవత్సరం మిగులుతాం మంచిదా? ఎంత కష్టపడతాం మనం సంవత్సరం మిగుల్చుకోవటానికి. మరి ఆ తపన నాకు కనిపించాలి. ఇక్కడ నాకుంది ఆ తపన, మీకు ఆ మంట ఇంకా మండటం లేదు, మంట రాలే ఇంకా. అంటే ఏంటి, కొంచెం బూడిదతో కూడిన అది ఉంది. అంటే ఉఫ్ఫన ఆ బూడిద నేను ఊదేయగలిగితే అంచేత పరిణామక్రమము ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పింది లారీ మాషయ అండ్ హిస్ గ్రూప్. దాని క్లాసెస్ మనం పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏంటి మీకు బాగా అర్థం అవ్వాలి, సంకల్ప శక్తి డెవలప్ చేసుకోండి. నాకు ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే, నిన్న మధ్యాహ్నం నేను అక్కడ ఇదివరకు మనం దత్తుడి దగ్గర దత్త పంచాయతనాన్ని పెట్టినటువంటి దిమ్మెలు ఉన్నాయి, నిన్న మధ్యాహ్నం దాన్ని తీసేయన్నారు. కొంతమంది లోపలికి వెళ్ళారు, అది తీసేసాక తీసేయండి అని అని ఎవరో చెప్పారట. మేము దాన్ని ఏంటది కొట్టాక మీరు తీసేయండి అని ఎవరో చెప్పారట. సరే బయటకు వచ్చారు, నాకు బాగానే ఉంది. కానీ ఆ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా కొట్టలేదు ఏమిటి అనే ప్రశ్న రాలే వాళ్ళకి. అక్కడున్న చిన్న దిమ్మె చూశారు కదా, ఆ చిన్న దిమ్మ కొట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? టైంలో చెప్పండి, నాకు తెలీదు మీ నా భాష మీ భాష. ఇక్కడ 1 గంటలో అయిపోయింది కదా, లోపలికి వచ్చేయండి కదా. ఓ చిన్న దిమ్మ కొట్టేస్తే దాన్ని బయట తీసుకెళ్లి పారబోయటానికి ఇంతవరకు జరగలే. నిన్న చెప్పాను మీ ప్రాణశక్తి అంత ఉంది. ప్రాణం అంటే అర్థమైంది. ఇప్పుడు ఓ పని మీరు సంకల్పించారు అది కొట్టేయాలి అని, వాడెవడో కొడుతూ ఉంటే ఓకే, అడ్డు ఉండకుండా బయటకు వచ్చావు ఓకే. మరి వాడు కొట్టడానికి ఎంత టైం పడుతుంది? ఓ చిన్న దిమ్మ 2 పలుగులు వేస్తే పోతుంది. తమాషా ఏంటి అంటే ఇంకొక వ్యక్తి దాన్ని సులువుగా ఎలా కొట్టాలో కూడా చేసి చూపించాడు. నేను అన్ని గమనిస్తూనే ఉంటా ఎవరేం చేశారో ఏంటో. సర్వజ్ఞత్వం ఏం కాదు, నా దృష్టి అన్ని వైపులా ఉంటుందంతే. నా దృష్టి అటు లేకపోతే నాకు కనిపించదు. అంటే ఓ చిన్న పలుగు కొట్టేయటానికి ఇంకొక ఎక్స్పర్ట్ ఏం చేశాడు, ఈజీగా ఎలా కొట్టాలో కూడా చెప్పాడు. అంత చేసినా అది అలాగే ఉంది. అంటే ప్రాణాయామం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు అర్థమైన ప్రాణాయామం అంటే ఏంటో, సంకల్పాన్ని తక్షణం మీరు చేసేయాలి. తక్షణం చేయలేదనుకో, మరి ఇప్పుడు అక్కడ దిమ్మెలు ఉన్నాయి, ఇది నేను చెప్తున్నాను, ఏం చేయాలి? మీలో కొంతమంది వెళ్ళండి, వెళ్ళేసరి కొట్టేసేయండి అంతే కదా. మరి అది మీకు అర్థం అవ్వాలి. లెక్చర్ వల్ల ఏంటి లాభం మీకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లెక్చర్? ఏంటమ్మా మంచిగా, కొంతమంది వెళ్ళండి, అందరూ వెళ్ళక్కర్లేదు. అది చేసేసి నీట్గా మళ్ళీ అక్కడ నాకు మట్టి కనిపించకూడదు. పగలగొట్టి ఇప్పుడు వీళ్ళు పదకొండు పదికి వెళ్ళారు, ఎన్ని సంవత్సరాల్లో వస్తారు చూద్దాం. అయిపోయింది కదా, మరి వాళ్ళని ఎందుకు పంపించావు? అవర్ చెప్తున్నాను, ఆ రాళ్ళు తీసేశారా? మరి ఎత్తిపోయాలి కదా, దత్తుడి దగ్గర రాళ్ళు బదలగొట్టి పెడతావా? ఓకే, ఇప్పుడు మీకు ప్రాణాయామం అంటే అర్థమైంది కదా, పరిణామ క్రమంలో మీరు అలా ముందుకు వెళ్తారు. ఆ రైట్, దిస్ ఈజ్ ద వన్, ఇది చూసుకోండి, ఇది ఇలా కట్టించాలమ్మా, ఆ డీటెయిల్స్ అందులో ఉన్నాయి చూసుకోండి, ఆ ట్రయాంగిల్ ఏంటి అలా ఉన్నాయి అంతే. అక్కడ మనం 12 గున్నో 24 గున్నో పెట్టాలి, అక్కడ గీతలు గీతలు ఎంత ఎన్ని ఉన్నాయమ్మా సీటింగ్, అది 24 ఎంత వస్తుంది, కట్టడం ఏం కాదు చూసుకోండి అది. అందరూ ఇప్పుడు ప్రాణాయామం అంటే అర్థమైంది కదా, నువ్వు ఏమి సంకల్పించావో అది పూర్తి చేయటం ప్రాణాయామం. గాలి పీల్చుకున్నావు గాలి వదిలేవు అది ప్రాణాయామం, అంటే గాలి పీల్చుకున్నావు వదిలేవు, ఓ పని సంకల్పించావు పూర్తి చేసావు. అంతేత ప్రాణాయామము అనేటటువంటిది శ్వాసకు సంబంధించింది ఏం కాదు, నువ్వు ఏ పని సంకల్పించావో ఆ పని పూర్తి చేస్తే. భగవంతుడి యొక్క శక్తి ఏమని చెప్తామంటే ఆయన సంకల్పించగానే ఆ పని అయిపోతుంది, అంత ఫాస్ట్గా జరుగుతుంది. సంకల్ప సిద్ధుడు అంటాం కదా, అది తేడా. అంతేత భగవంతుడిలాగా మీరు మారాలి అంటే మీరు సంకల్పించిన చిన్న చిన్న పనులు ఏం చేయగలగాలి, మీరు తక్షణం చేసేయాలి. పెద్ద పెద్ద పనులు మనం చేయలేము. ఇప్పుడు ఒక 10-story బిల్డింగ్ కట్టాలంటే నువ్వు తక్షణం ఏం చేయగలవు, కానీ దీన్ని తీసి అక్కడ పక్కన పెట్టగలవు తక్షణం. అంతేత మొత్తము లహరి మహాశయ ప్రాణాయామ పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి టెక్నిక్ ఏంటి అంటే తక్షణము అనే పదము. తక్షణము అనే పదం ఎంతమందికి అలవాటైపోతే అంతమంది ప్రాణాయామ బాగా చేస్తున్నారు అని అర్థం. నువ్వు ముక్కు మూసుకుని ఎన్ని గంటలు చేస్తున్నావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా ఏమీ జరగదు. హెల్త్ డెవలప్, లంగ్స్ డెవలప్ అవుతాయి, హెల్త్ డెవలప్ అవుతుంది, లాట్ ఆఫ్ ఆక్సిజన్ నీకు శరీరంలోకి వెళ్తుంది కనుక, టిష్యూస్లోకి కావాల్సినటువంటి ఆక్సిజన్ వెళ్తుంది కనుక కాంతివంతం అవ్వచ్చు, మీ అందం పెరగొచ్చు, శారీరకమైనటువంటి అందం. ఓకే, అది ఇంపార్టెంటే, అదేం కాదంటనే, కానీ ఇదంతా కూడా మీరు సంకల్పంతో ఒక క్షణంలో తీసేయవచ్చు. మీకు సంకల్ప సిద్ధి కనుక వస్తే దీనికి ఇంత ప్రాణాయామాలు చేసుకుని మీరు ఆరోగ్యాన్ని సంపాదించుకోగలరా? ఎప్పో అంటే పోతుంది అది. మీకు పరమహంస యోగానంద జీవిత చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో రేపు నాకు ఇక్కడ కురుపు లేస్తుంది, చదివారా ఈ సంఘటన? రేపు నాకు కురుపు లేస్తుంది అంటే కురుపు లేస్తే ఈ క్షణంలో ఉన్న కురుపు పోతుంది అంటే పోతుందిగా, అర్థమైందా? ప్రాణాయామం అంటే అది, సంకల్ప సిద్ధి అంటే అది, శ్వాసతో సంబంధం ఏం లేదు. ఆ క్లాసులు ఎక్కడ పెట్టాలి మనం, దానికే ఇందాక మీకు చూపించింది ఆ క్లాసుల కోసమే. అక్కడ మాత్రము 24 కంటే ఒక్కసారి ఎక్కువ ఎప్పుడూ చెప్పలేము, అంటే అది బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చెప్పాల్సి వస్తుంది. కావాలంటే అది రౌండ్ ది క్లాక్ మీరు పెట్టుకోండి, 24 మనుషులు చెప్పిన వచ్చి వాళ్ళు నేర్చుకుని వెళ్ళిపోయి అది ఆ విధంగా పెంచగలం, కానీ గ్రూప్ని మనం డెవలప్ చేయలేము. అంటే 200 మందికి 300 మందికి ఒకసారి మనం చెప్పలేము. చెప్పదలుచుకుంటే ప్యారలల్గా అలాంటి బిల్డింగ్ ఉండాలి. క్లియర్? పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళటం ఎలా, మానవుడు తప్ప మిగతా ఏ ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేడు. మనిషి ఒక్కడే ముందుకు వెళ్ళలేడు కనుక దేవతలు కూడా మానవ జన్మ కోరుకుంటారు అన్నది. అందుకు ఇప్పుడున్న మానవ జన్మను చూస్తే అసలు దేవతలు చచ్చినా రారు, కానీ దేవతలకు ఒక విషయం తెలుసు, ఖచ్చితంగా పరిణామ క్రమంలో ముందుకు వెళ్తాము అనే నిర్ణయం తీసుకుని పుడతారు వాళ్ళు, ఆ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. దానినే రామకృష్ణ పరమహంస దేవకోటి అనేవాడు. మీరు ఆయన భాష చదివితే ఆయన పుస్తకాలలో మీరు విన్నారా, కొంతమందిని ఈశ్వరకోటి వ్యక్తులు, కొంతమందిని మామూలు డివిజన్ చేసేవాడు వాడు. అంటే సంకల్పంతో నేను ఆ సంకల్పాన్నే చేస్తాను అని పుట్టినటువంటి వాడు ఈశ్వరకోటికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ క్లాసులు మొదలెట్టేశాం మనం.
ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఈ క్లాసులు. ఒకటేంటి అంటే ఆరోగ్యం కొరకు, కేవలం మన ఆరోగ్యం కొరకు మాత్రమే కాదు, ప్రపంచంలో మనకి ఎవడైనా ఉత్తరం రాసి కమిట్ అయ్యి నాకు ఈ పరిస్థితి బాగోలేదు, ఆరోగ్యం అంటే శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాదు, ఏంటి మానసికమైనది కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, సంబంధ బాంధవ్యాలలో ఉన్నటువంటి టెన్షన్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మనం వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందజేయటానికి ఒక వింగ్ వస్తుంది, దాన్ని హీలింగ్ అని పేరు పెడతాం. రెండవ వింగ్ ఏదైతే చాలా ముఖ్యమైనదో, ఏదైతే గురువులకు అవసరమైనదో ఏంటి అంటే పృథ్వీపై స్వర్గావతరణ చేసేటటువంటి వింగ్. మేము దానికి కృషి చేస్తామనేటటువంటి వ్యక్తులు కావాలి. దాన్ని మనం ఎలా చేస్తాం, ఏమి చేస్తాం అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇది రెండవ గ్రూప్, ప్రాణాయామం గ్రూపులో. మొదటిది అర్థమైంది కదా, ఏంటి సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 పరిణామ క్రమంలో సృష్టి ఎక్కడున్నది. నీకు సృష్టి ఎక్కడున్నదో తెలియాలి. సూర్యుడి యొక్క పరిణామ క్రమము తెలియకుండా నువ్వేదో చేసేస్తాను అంటే జరగదు. ఇంకేంటే సూర్యుడి యొక్క పరిణామ క్రమంలో నువ్వు అంతర్భాగానివి. పాయింట్ అర్థమవుతుందో చెప్పింది నేను. అందుకని చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఇమం వివస్వతే యోగం. ఈ యోగాన్ని నేను సూర్యుడికి చెప్పాను ఆయన. సూర్యుడు కంటే నువ్వు మించలేవు ఈ సృష్టిలో. హై స్కూల్లో చదువుతున్నావు నువ్వు, మ్యాక్సిమం నువ్వు ఆ స్కూల్లో ఎంత విద్య నేర్చుకోగలవు? హై స్కూల్ వరకే కదా. జూనియర్ కాలేజీలో ఉంటే, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ కాలేజీలో ఉంటే. అలాగా నువ్వు సూర్యుడి యొక్క పరంపరలో ఉన్నావు. నువ్వు సృష్టిలో నువ్వు పిచ్చివాళ్ళలాగా ఆ లోకం గురించి ఈ లోకం గురించి చదివిన పుస్తకాలు చూసి నువ్వు పిచ్చి తెట్టి నేనేదో చాలా గొప్పవాడిని అనుకుంటే నువ్వు పరమ మూర్ఖుడివి. అలాంటి మూర్ఖత్వం పిచ్చెట్టిపోయింది ఈ కాలంలో. అందుకని నేను రంగంలో ప్రవేశం చేయవలసి వచ్చింది. ముఖ్యంగా ధ్యానం మీద కేంద్రీకరించేటటువంటి మహామూర్ఖులు చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళతో నాకు సంబంధం లే, నేను మీకు చెప్తున్నాను. మీరేదో గాభరా పడిపోయి వాళ్ళ మాటలు విని వాళ్ళకి దేవుడు కనిపిస్తున్నట్ట. దేవుడు కనిపిస్తే వాడు ఎలా ఉన్నాడో చూడు. దేవుడు కనిపించేవాడు అలా ఉంటాడా? భగవద్ దర్శనం కలిగినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉండాలి? నాకు మొన్నవడో ఒకటి చెప్పే, మాకు మెసేజెస్ వస్తూ ఉంటాయని. ఆ దేవతల కర్మ, వీడికి మెసేజ్ ఇస్తున్నాడు, వీడేం చేస్తున్నాడో తెలియదు ఆ మెసేజెస్. ఎందుకు వస్తున్నాయో వీడికి మెసేజెస్? పాయింట్ అర్థమైందా? అంచేత దయచేసి మీలో ఎవరు కూడా ఆ మూర్ఖత్వానికి లోను కాకండి. యూ విల్ గెట్ నో మెసేజెస్, యూ కాంట్ గెట్ ఎనీ మెసేజెస్. మీకు ఏ విధమైనటువంటి సందేశము గురువులు ఇవ్వరు. మీరంత గొప్పవాళ్ళు కారు. ఆయన ఇచ్చిన మెసేజ్కి ఇంతమంది ధ్యానులు రియాక్ట్ అయి ఉంటే అసలు ప్రపంచం ఎప్పుడో నందనవనం అయిపోయేది. ఒక్క కబీర్ మార్చగలిగినప్పుడు, ఒక శ్రీరామ శర్మ ఆచార్య అంత పెద్ద సంస్థ ఏర్పడినప్పుడు, ఈ మెసేజెస్ వస్తున్నటువంటి దద్దమ్మలు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి బాధలే వాళ్ళు తీర్చుకోలేకుండా మాకు మెసేజెస్ వస్తున్నాయని నా దగ్గరికి ఎంతమంది వస్తారు? నేను చాలా స్పష్టంగా చెప్తాను వాళ్ళకి ముందు, నీ మూర్ఖత్వం అనుకోయ్యా, నీకే మెసేజ్ రావటం లేదు, నీకు రాదు. ఓ చిన్న పని చేయటానికి నీకు సంవత్సరాలు పడుతూ ఉంటే గురువుల యొక్క పని చేయటానికి నీకు మెసేజ్ ఇస్తాడు ఎవడు? పాయింట్ అర్థమవుతుంది కదా. కేవలము నీకు ఏమి జరగవచ్చు అంటే ఆరోగ్యం బాగుపడవచ్చు, కేవలం నీ ఆరోగ్యం. నేను ఇతరుల కోసం ధ్యానం చేస్తున్నానని చాలామంది అంటారు. నువ్వు చేయలేవు ఇతరుల కోసం. నువ్వు ఇతరుల కోసం ఎప్పుడు చేయగలవు? నీకు వాడికి లింక్ ఉంటే అంతే కదా. ఇప్పుడు నేను ఫలానా వాళ్ళతో మాట్లాడాలి అంటే అతని సెల్ నెంబరు నా సెల్ నెంబరు ఉంటే, నేను ఇక్కడ సెల్ నెంబర్ కొట్టినప్పుడు అతను అక్కడ సెల్ ఎత్తితే లింక్ వస్తే, ఎత్తకపోతే మరి ఏంటంటే నువ్వు మెడిటేషన్ చేసేది ధ్యానం తగ్గించేది. పాయింట్ అర్థమవుతుంది కదా. మెడిటేషన్ గురించి నేను చెప్తున్నా, ప్రాణిక్ హీలింగ్ గురించి మాట్లాడతాను, రెండు వేరు వేరు విషయాలు. ప్రాణిక్ హీలింగ్ యూ కెన్ గివ్ టు ఎనీబడి ఎట్ ఎనీ టైం,
అది వేరే విషయం. అది నువ్వు టార్చ్ లైట్ వేసావు, ఒకళ్ళ ఇంట్లో చీకటిగా ఉంది, అక్కడ వెళ్తే వస్తుందా రాదా టార్చ్ లైట్తో? వస్తుంది కదా, అది ప్రాణి ఫీలింగ్. కానీ నువ్వు ధ్యానం చేసి తగ్గిస్తానంటావు, రాదు. అది రెండిటికి తేడా తెలియాలి. ఎందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్పాను అంటే, ఇలాంటి హల్యూసినేషన్లో ఉన్నవాళ్ళు ఎంతమందో నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేశారు. చివరికి ఒక మాట, వాళ్లే రైట్ ఏమో నాకు తెలీదు, నా ఉద్దేశం నేను చెప్తున్నా. మేబీ దే ఆర్ రైట్, దే ఆర్ గ్రేట్ పీపుల్. నాకు వాళ్ళలాగా ఉండటం చేతకాక అందరినీ ద్రాక్ష పళ్ళ పుల్లనా అని చెప్తున్నానేమో. అది మీరు నిర్ణయించుకోవాలి ఏది రైట్. నాకు తెలియదు, నేను రెండు చెప్తున్నా, వాళ్ళు రైట్ కావచ్చు, నేను రైట్ కావచ్చు. కానీ నాది సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ అమ్మా. నువ్వు నిజంగా అంత గొప్పవాడి అయితే నీ జీవితంలో శాంతి ఉన్నదా లేదా? ధనం ఎంతుంది మూర్ఖత్వం, డబ్బుతో ఆధ్యాత్మిక శక్తిని కొలవద్దమ్మా. డబ్బు గురించి నేను మాట్లాడటం లేదు. శాంతి ఉందా నీకు? నీ దగ్గరికి వచ్చిన వాడికి నువ్వు శాంతి ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే నువ్వే ఎవరి దగ్గరికో వెళ్ళి నాకు శాంతి లేదంటున్నావా? పాయింట్ అర్థమైందా? కొంచెం ఈ క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇదంతా కూడా చాలా ఎంత అసహ్యకరమైనటువంటి పరిస్థితులు ఆధ్యాత్మికతలో ఉన్నాయంటే, ఏది ఆధ్యాత్మికత కాదో అదే ఆధ్యాత్మికత ముసుగులో తందనాలు వేస్తుంది. అదే కలియుగం ఏమో. మరి కలియుగం అంటే అర్థం అదేనేమో. కానీ క్లారిటీ ఉండాలి. క్లారిటీకి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీరు నిద్రపోతూ నాకు వీలున్నప్పుడు చేస్తాం అనకండి. మీకు వీలు లేకపోతే వీలున్న వాళ్ళని తరమండి ఇక్కడికి. ఎందుకంటే ఇది ఇప్పుడు కనుక ఈ క్లారిటీ రాకపోతే ద వరల్డ్ ఇస్ డూమ్డ్. అయిపోయింది అసలు ప్రపంచం, మనం ఏం రక్షించలేము. మీరు కాస్త చూడండి న్యూస్ పేపర్, అవి అన్ని దేశాలు కొట్టుకు చూస్తున్నాయి. ఏ దేశంలోనూ శాంతి లేదు, ఏ దేశంలోనూ శాంతి లేదు. పేరు ఏదైనా పెట్టుకోండి, వాళ్ళు ఏ కారణంతో కొట్టుకుంటున్నారో, ఏ కారణంతో వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారో, అదంతా మనకు అనవసరం. కానీ జరుగుతున్నది ఏంటి అంటే అక్కడ శాంతి లేదు. టీవీ ఆన్ చేయగానే ఈ మధ్య నాకు కనిపిస్తోంది ఏంటంటే, పోలీసులు స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. నిన్న కూడా ఎందుకో సాయంత్రం ఒకసారి టీవీ ఆన్ చేశాను, ఏందో ఎవడో ఎందుకో కొట్టుకుంటున్నారు. ఒక మంత్రి ఉంది, ఒక ఆవిడ, ఆవిడేమో నన్ను ఘేరావ్ చేసినందుకు స్టూడెంట్స్ క్షమాపణ చెప్పుకుంటే గానీ నేను మీతో మాట్లాడను. ఈ పరిస్థితి టీవీ ఆన్ చేయాలి, సరేలేని టీవీ మూసేశాను. అంటే మీకు అర్థమవుతోన్న ప్రపంచ పరిస్థితి ఇది. అక్కడేమంటాడు, మావోయిస్టులో నక్సలైట్స్ ఎన్కౌంటర్స్ తో కాల్ చేశాం, వాళ్ళు ఏం చేస్తారు, మేము పోలీస్ స్టేషన్ని పేల్చేస్తాం. ఇదమ్మా బాహ్యంగా మీకు అసలు ఏమీ అనిపించడం లేదా? ప్రపంచం ఎటు వెళ్తుందో మీరు నిద్రపోతే ఎట్టా ఈ కాలంలో? నాకు వీలున్నప్పుడు చేస్తానంటే నీకు వీలున్నప్పుడు ఈ పరిస్థితులు ఉంటాయంటే అసలు నువ్వే ఉండవేమో, చూసుకో జాగ్రత్తగా. అసలు పృథ్వీగ్రహమే ఉండదేమో, గొడవ వదిలిపోతుంది మాస్టారు. అసలు పృథ్వీగ్రహమే లేకపోతే గొడవే లేదుగా. ఇంకా అలాంటి వాళ్ళతో నేను మాట్లాడేది ఏం లేదు. సాయి చరిత్ర చెప్తూ, నువ్వు సాయితో ఉన్నంత మాత్రాన, సాయి పారాయణ చేసినంత మాత్రాన నువ్వేమీ ఉద్ధరింపబడవు. కుక్కగా, మేకగా, పాముగా, కప్పగా కూడా పుట్టే కర్మ నీకు రావచ్చు. ఆ వార్నింగ్ ఎంతమందికి అర్థమవుతుంది? సిద్ధి సాయి చరిత్ర నువ్వు చదువుతుంటే నువ్వు చదివినంత మాత్రాన నువ్వు గొప్పవాడివా ఏంటి? సాయితో ఉన్నవాళ్ళకే ఆ అధోగతి తప్పలే. అంటే ఇదంతా నేను చెప్తున్నాను క్లాసులో. బయటకు వచ్చి ఒకటే, కుక్కగా పుడితే ఏమవుతుంది సార్ అన్నాడు. నువ్వయ్యా నిజంగా అర్థం చేసుకున్నావు, కుక్కగా పుడితే ఏమిటి, దోమగా పుడితే ఏమిటి, మనిషిగా పుడితే ఓకే. నువ్వు అంత లెవెల్లో ఉన్నావు అనుకో, కుక్కగా పుట్టినా పర్వాలేదని, పందిగా పుట్టినా పర్వాలేదు, నల్లిగా పుట్టి ఓకే. ఆ బాధ మీకు ఉంటే, ఆ భయం మీకు ఉంటే, మానవ జన్మ ఎత్తాం మేము, దిగజారిపోతున్నావేమో, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళకపోతే దిగజారుతున్నారు అన్నది గుర్తుంచుకోండి. మూమెంట్లో నువ్వు ముందుకైనా వెళ్ళాలి, లేకపోతే వెనక పడిపోవాలి. అంటే ఒకడు 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నాడు, ఒకటి 60 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నాడు. వీడు నడుస్తున్నాడు ఓకే, కానీ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాడి కంటే వీడు ఖచ్చితంగా ప్రతి గంటకి 40 కిలోమీటర్స్ వెనకాల అవుతున్నాడు. ప్రతి గంటకి రెండు గంటలు అవుతాయి, మూడు గంటలు అవుతాయి, వెనకాతలు పడుతున్నాడు కదా. అంచేత నువ్వు ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా నువ్వు చాలా తీవ్రంగా వెనకబడిపోతున్నావు. అంచేత నా కుటుంబ పరిస్థితులు కరెక్ట్గా లేవు, నా మొగుడు వింటలేదు, నా భార్య వింటలేదు, నా ఆడబడుచు ఒప్పుకోవటం లేదు, నా పక్కింటి వాడు ఒప్పుకోవటం లేదు, లేకపోతే మా ఊళ్ళో రైల్వే ట్రాక్ లేదండి మీ వేటపాలయానికి, లేకపోతే నేను ఎలా వచ్చేసాను, లేకపోతే మీరు హెలీప్యాడ్ పెడితే రెండు వస్తామండి మేము. అర్థమైనా? నేనేం చెప్పలేను. నాకు మాత్రము మీకు తెలియదు, చాలా తక్కువ టైం ఉన్నది, మీరు అనుకుంటున్న టైం నాకు లేదు, నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాయి. కానీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాక ఎవరికైతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందో వాడు ఏం చేస్తాడు, అంతవరకు వాడు పెండింగ్లో పెట్టిన ఫైల్స్ అవన్నీ అప్ టు డేట్ చేయకపోతే రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వడు. ఎన్ని గోళలు, టైం ఏం లేదమ్మా. అంచేత మీకు చాలా టైం ఉందనుకుని మీరు అనుకుని టైం దాటిపోయిన తర్వాత మీరు బాధపడతారని నేను అనుకోను, మీరు బాధపడతారేమో అని నేను బాధపడుతున్నాను అంతే. ఇంకంటే నేను వెళ్ళిపోయాక మీరు బాధపడితే ఏం లాభం, నేను లాభం లేదు కదా. బెదిరించటానికి చెప్పటమే, నాకున్న పనుల ఒత్తిడి అది ఇంత కొంపలు అంటుకుపోతున్నప్పుడు అవగాహన లేనటువంటి మానవ సముదాయం మధ్య ఐ కాంట్ లివ్. లివ్ అంటే ఇక్కడ నేను చచ్చిపోతున్నానని చెప్పటమే, నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందంటే ఇంతకంటే ఎక్కడ ఉంది పని నాకు, ఆ టైం అది నాకు చెప్పలేదు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా పేపర్లో, వాటిలో వేస్తారు ట్రాన్స్ఫర్స్ రాబోతున్నాయి రాబోతున్నాయి అనగానే అందరూ రెడీ అయిపోతూ ఉంటారు, ఇంతకు చేస్తే ట్రాన్స్ఫర్ వస్తుందో లేదో కూడా తెలియదు. అంచేత నేను చెప్పిందన్నీ మీరు నమ్మబాకండి. అది ఎందుకు చెప్తూ ఉంటానంటే కాస్త మసాలా అది వేస్తే అందంగా ఉంటుంది లెక్చర్. చేత యూ హ్యావ్ టు స్పీడప్, చాలా స్పీడప్ అవ్వాలి మీరు. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కారణం వల్ల నేను చేయలేకపోయాను అనేటటువంటిది ఈ సమస్యకు జవాబు కాదు. నువ్వు చేయలేకపోయా ఉంటే అయిపోయింది, నీకు లభించినటువంటి అవకాశం వెళ్ళిపోయింది. చిత్తవాబ్బా మా హృదయాలు బరువు ఎక్కిపోయాయి మాస్టర్. అస్సలు మీరు ఇక్కడ ఓ బకెట్ పెట్టండి చూడండి, మేము ఎంత కన్నీళ్లు కాలుస్తాం. నీకు కన్నీళ్లు నాకు అక్కర్లేదు, మీ హృదయం బరువు ఎక్కడం కూడా నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది పని, ఈ పని ఫిలాసఫికల్ సొసైటీ వింగ్ డెవలప్ చేసుకోవాలి నేను. లహరి మహాశయ యొక్క పరిణామ క్రమంలో ముందుకు వెళ్లి సంకల్పశక్తితోనే చేసేయగలిగేటటువంటి సంస్థని నేను తాపించగలగాలి. ఇది అంతా కాకుండా భారతదేశానికి ఒక భవితవ్యత ఉంది ప్రపంచ చరిత్రలో. ఏ విధంగా అవుతే మానవ శరీరంలో శిరస్సుకి ప్రధాన పాత్ర, ఎందుకంటే శిరస్సులో ఉన్నటువంటి బ్రెయిన్ ఎలా చెప్తే ఈ శరీరం అలా నడుస్తూ ఉంటుంది. అలాగ మొత్తం పృథ్వీ గ్రహానికి శిరస్సు ఏది అంటే భారతదేశం. ఈ శిరస్సు అనేటటువంటి భారతదేశము మొత్తగా కూడా పాడైపోయి ఉన్నది. దీన్ని బాగు చేయాలి, బ్రెయిన్ సర్జరీ చేయాలి. ఈ బ్రెయిన్ సర్జరీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటిది అరవింద సొసైటీ. అంచేత అరవిందో సొసైటీ భారతదేశపు యొక్క భవితవ్యతను నిర్ణయించాలి, అది అరవిందో సొసైటీ వాళ్ళు చేయాలి. అరవిందో సొసైటీ అని పేరు పెట్టుకుంటే కాదు, అరవిందో సొసైటీలో మీరు ఉన్నారు అంటే మీ కార్యక్రమాలన్నీ ఎటు వెళ్ళాలి, భారతదేశము ప్రపంచానికి శీర్ష స్థానంలో ఉండాలి, అగ్రస్థానంలో ఉండాలి. అది దాని కర్మ, భారతదేశపు యొక్క కర్మ అది. అంటే శిరస్సు పని ఏంటి అంటే బుర్ర పని చేయాలి. కాదండి, కాళ్ళు చాలా బాగా ఉంటాయి, అందరూ కాళ్ళనే పట్టుకుంటారు, ఎవరు గురువు తలని పట్టుకోరు, పట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంచేత కాళ్ళకే వెళ్ళిపోతాను అందనుకో బుర్రా, ఏమవుతుంది, ఇజ్ ఇట్ పాసిబుల్? కానీ కాళ్ళగా ఉండి నాకు దండం పెట్టించుకోవాలి అనుకుంది అనుకో శిరస్సు, అప్పుడు ఆ కాళ్ళని ఎవరైనా పట్టుకుంటాడా? కాళ్ళకి విలువ ఎందుకు వచ్చింది, శిరస్సు వల్ల వచ్చింది. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది. అంచేత భారతదేశము అమెరికాని చూసుకున్నాం, రష్యాని చూసుకున్నాం, ఇంకోళ్ళని చూసుకున్నాం, మేము అలా మారాలి అనుకుని మన వాళ్ళందరూ అక్కడ పోయి ఆ పిచ్చి చదువులన్నీ చదువుకుని. అరవింద సొసైటీ వాళ్ళు కాదు. అరవింద సొసైటీ వాళ్ళు ఎవరు, భారతదేశం యొక్క భవితవ్యత తెలియాలి. ఆ దిశలో భారతదేశాన్ని లేపాలి మీరు. మరి ఎలా లేపాలి? అరవిందో ఏం చెప్పాడు ఆ క్లాసులు ఇక్కడ చెప్తారు. అరవిందో సొసైటీ వాళ్ళు వింటారో వినరో నాకు తెలీదు, కానీ అది విన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అరవిందియన్సే. అంటే వింటే కాదమ్మా, అలా ఆచరిస్తే. మరి భారతదేశం యొక్క ఈ జ్ఞానాన్ని, శీర్ష జ్ఞానాన్ని ప్రపంచానికి ఎలా అందజేయాలి? అది శ్రీరామ శర్మ ఆచార్య. ప్రపంచానికి అందజేసే విధానం శ్రీరామ శర్మ ఆచార్య చేత. ఈ గురు పరంపర మీకు అర్థమైందా? ఎవడి పని వాడేం చేయటంలే, ఎవడు చెప్పవలసింది వాడు చెప్పాడు, మనం ఏం చేసుకోవాలి? వీటిని మొత్తము ఒక మాలగా ఎక్కడ అందిస్తాం మనం? నిత్యావతార దత్తక్షేత్రంలో ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా బీజారోపణం జరిగిపోయి ఈ క్లాసులన్నీ అవే కదా. అంచేత ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ యాంగిల్లో పనిచేస్తేనే ఇక్కడ విలువ ఉంటుంది, కానీ మీకు అర్థమైన యాంగిల్లో మాత్రం దయచేసి దత్తుణ్ణి కానీ వాళ్ళని కానీ కిందకి దింపకండి. పూజలవి ఖచ్చితంగా చేసుకోండి. బయట నుంచి ఎవరెవరో వస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ క్లాసులంతా కాదు, ఈ క్లాసులంతా కూడా ఈ లోపలే ఉంటాయి, గురు నిలయం లోపలే ఉంటాయి. అటు మహాలక్ష్మి జోలికి మనం వెళ్ళాం, అటు దత్తుడి జోలికి మనం వెళ్ళాం, కానీ చాలా మందికి ఇంత కాన్సెప్ట్స్ ఉండవు. మరి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకు కావలసినటువంటి సాధనలకు తగినటువంటి వాతావరణం ఏర్పరుస్తున్నాం. అది మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అర్థమైందా? ఇందులో రామకృష్ణ పరమహంస యొక్క రోల్ ఏంటి అంటే దేవతా సాన్నిధ్యం మనకు అందజేయటం, దేవతలతో కలిసి పనిచేయటం, దేవతల్ని అడుక్కోవటం కాదు, భుజాల మీద చేతులు వేసి భాయి భాయి కామ్రేడ్స్ అని, ఎవరితో? దేవతలతో కామ్రేడ్షిప్. దానికి చాలా విశిష్టమైనటువంటి పుస్తకాలు ఆల్రెడీ థియోసాఫికల్ లిటరేచర్లో ఉన్నాయి. ద బ్రదర్హుడ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ మెన్ అనే పుస్తకమే ఉంది. దీన్ని సాధించి మానవ జాతికి అందజేసినటువంటి ఒక విశేషమైనటువంటి వ్యక్తి యొక్క అనుగ్రహం నాకు కాశీలో లభించింది. జాఫ్రే హడ్సన్ అనే ఆయన పేరు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ అని ఒక బుక్ ఉంది, ఐ డోంట్ థింక్ ఇక్కడ ఉంది అమ్మా, తెలియదు నాకు, పంపిణీ ఎక్కడ ఉంటుంది, కానీ ఇప్పుడు చేయకండి. అది మాస్టర్ చెప్పారు పుస్తకం బయటకు తీయంటే అమ్మమ్మని ప్రశ్నే లేదు, ఎవడికి ఇవ్వద్దు. కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ అని ఉంది ఒక బుక్. ఇంచేత అన్ని మనకు వడ్డించిన విస్తరే, కానీ చదివితే. నా లెక్చర్ విన్నాక మీరు వెళ్ళిపోతే ఏం లాభం? నేనేం చెప్పాను దాన్ని మళ్ళా మీరు వినాలా? జూన్లోనే ఎప్పుడో నేను ఇంకా నేను మీకు చెప్పను కనిపించను అని చెప్పినటువంటి సీడీలు వినాలా మీరు? ఇచ్చంటే ఖచ్చితంగా మీకు అవే మార్గదర్శనం అవుతాయి. నేను అవ్వను ఇచ్చంటే మీరు నా స్పీడ్కి తట్టుకుని ఎదుగుతారని నేను అనుకోను. ఇచ్చేత లేటర్ 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 మీకు ఆ సీడీలే గతి అవుతాయి. ఇచ్చేత ఆ సీడీలు ఎక్కడో పెట్టి అసలు ఎన్ని సీడీలు ఉన్నాయి, ఎప్పుడు చెప్పారని కూడా అనుకునేటటువంటి ఆ క్లాస్ అటెండ్ అయిన వ్యక్తులే ఉన్నారు. అంటే ఎంత బాగా విన్నారో అర్థమైపోయింది కదా. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండాలని మీకు అనిపిస్తుందా? నాకు అనిపించదమ్మా. ఖచ్చితంగా నా బాధ నేను చెప్పుకోవాల్సింది. ఏంటంటే మీ బాధలు రకరకాలైనటువంటి ఉంటాయమ్మా, ఏం చేయగలం? తీర్చగలిగినంత గ్యారంటీగా తీరుస్తున్నాను, తీర్చలేందే గురువులకు అప్పచెప్తున్నాను, అంతకంటే నేనేం చేయగలను? ఈ పాయింట్ మనసులో ఉంచుకుంటూ మనము సోల్ అండ్ డిట్స్ మెకానిజం మొదలెడదాం. సోల్ అండ్ డిట్స్ మెకానిజం మొదలెడదాం. రైటా, నిన్న సాయంత్రం వెళ్తే ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? ఏం పూజ చేస్తానన్నాను? మరి అది మీకు గుర్తు లేదా? మరి నేను చెప్పాను కదా రేపు ఇవాళ ఇది పూజ చేస్తానని. మరి ఎందుకు అడగరు మీరు? అంటే ఎందుకు చెప్తున్నానో తెలుసా? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అటెంటివ్ ఇన్ ద క్లాస్. నేను ఇది చెప్తాను అని చెప్పి నాకు గుర్తుంటుందమ్మా. నేను ఒక్కొక్కసారి నేను కావాలని వదిలేస్తాను, ఎందుకంటే సరే మీకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎందుకు గుర్తు చేయటం అని. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుంచుకుంటే ఐఎమ్ రేసింగ్ అగెన్స్ట్ టైం. మీకు అది అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. అంచేత నేను చెప్పిన ఏ పనైనా మీరు ఎంత తొందరగా పూర్తి చేయగలరు అన్నది ఆలోచించండి. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది? దీనికి రేపు చేస్తే ఓ రూపాయి పావులా తగ్గుతుంది. మీరు తగ్గించుకోండి, రూపాయి పావులా మీకు ముఖ్యము, కార్యక్రమాలు ముఖ్యము. అలా అని చెప్పి రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోట 50 రూపాయలు ఖర్చు పెడతాము, మీ మూర్ఖత్వాలు. ఆ బ్యాలెన్స్ మీరు చూసుకోవాలి. క్లియర్? పని చేస్తున్నటువంటి వాళ్ళు, తపన ఉండి ఇక్కడికి వచ్చి ఆ పనులు చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. ఇంకంటే మిగతా వాళ్ళకి ఏం చెప్పినా ఒకటే ఒకటే నేనేం చెప్తున్నాను అంటే, అఖండ భాగవత యజ్ఞము ఆగకుండా కనీసం ఇద్దరు కూర్చుని చేస్తున్నటువంటి ఏర్పాటు మీరు ఇంకా చేసుకోలేకపోతున్నారు. నేను మళ్ళీ చూడాల్సి వస్తుంది అక్కడ, ఇంకా ఎందుకు వెళ్ళలేదు అక్కడికి మనుష్యులు అని. ఇంకా అలాంటి వాళ్లతో మీ ఉద్దేశం ఏంటి, నేను ఈ కార్యక్రమాలన్నీ చేయించగలనా మీ ఉద్దేశం? దత్తమంత్రము నిరంతరము జరగాలి, కనీసం ఇద్దరు ఉండాలి అక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు ఒకళ్ళు కూడా ఉండుండరు, లేకపోతే ఒకళ్ళు ఉండుంటారు. చాలా మంచిది, వెరీ గుడ్. మహాలక్ష్మి ఎంతమంది? వెరీ గుడ్. అది మీ బాధ్యత. మిగతా వాళ్ళందరి బాధ్యత ఏంటంటే, ఈ రేపల్లె వాళ్ళు కావచ్చు, ఏంటది అడ్డరోడ్డు వాళ్ళు కావచ్చు, ఈ జపానికి మనుషుల్ని పంపించండి. వాళ్ళకి ఇంతంతా నేను చెప్పలేను, జపం చేసుకోవచ్చు కదా. జపం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులే. మీ ఉద్దేశం ఏంటి, యుద్ధం చేసిన వాడే గొప్పవాడా ఏంటి? యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ కిచెన్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదు. మరి ఆ కిచెన్లో ఆ యుద్ధం చేస్తున్న సైనికులకి వండి పెడుతున్న వాడికి రోల్ ఏం లేదా? అసలు వాడే మెయినేనేమో, లేకపోతే వీళ్ళు ఏం యుద్ధం చేస్తారు? అర్థమవుతుంది కదా. అంచేత మీరు యజ్ఞం చేసుకోండి, మహాలక్ష్మి మంత్ర జపం చేసుకోండి, దత్తమంత్రం చేసుకోండి అని నేను చెప్పటంలో మీకు తక్కువ పని ఇవ్వటం లే నేను. ఎందుకంటే ఆ మంత్రశక్తే, మంత్రము యంత్రము తంత్రము చెప్పాను కదా, ఆ మంత్రశక్తి లేకపోతే ఈ తంత్రము పనిచేయదు, యంత్రము పనిచేయదు. చేత అక్కడ బ్రేక్ రాకుండా రాత్రి పగలు మీరు చూసుకోండి. కానీ పర్వాలేదండి, ఏదో నాకు ఎప్పుడు కూడా కొన్ని మొహాలే ఎక్కువసేపు కనిపిస్తున్నాయి అక్కడ. ఈ 5-6 రోజుల్లో నేను చూసింది ఏంటంటే, కొంతమంది మొహాలు మాత్రమే నాకు చాలా ఎక్కువ అక్కడ కనిపిస్తున్నవాళ్ళు. చాలామంది నాకు చెప్పేది ఏంటంటే, రిలీవర్స్ రాలేదండి, మీ క్లాసు వింటున్నారండి. ఎందుకమ్మా నా క్లాసు వింటాం? నా క్లాసు వింటాం కంటే కూడా చాలా ముఖ్యం ఏంటి అంటే ఆ మంత్ర జపం. ఇంత మీరందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఆ మంత్ర జపానికి మీరు మనుషుల్ని ప్రొవైడ్ చేయండి. అది తక్కువ వర్క్ ఏం కాదు. అది ఆ మంత్ర జపము గురువులకి ఊపిరి పోస్తుంది, పారిపోయేటటువంటి గురువుని ఆపుతుంది, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రద్దు అవుతాయేమో కూడా. అంటే ఈ భాష మీకేం అర్థం అవటం లేదని నాకు ఎప్పుడో అర్థం అయిపోయింది. నేను ఏం చెప్తున్నానో మీకేం అర్థం అవటం లేదు, మీకు అర్థం అవుతుందో తప్పు అని నాకు తెలుసు. నేను చెప్తున్న అర్థం వేరు, మీరు అర్థం చేసుకుంటున్నటువంటి అర్థం వేరు. కానీ ఇది అర్థం అవుతుందా? స్పష్టంగా దత్తమంత్రం జరుగుతూ ఉండాలి, భాగవత యజ్ఞం జరుగుతూ ఉండాలి, మహాలక్ష్మి మంత్ర జపం జరుగుతుంది. ఈ అవకాశము నాకు తెలియదు ఎన్నాళ్ల పాటు మీకు ఉంటుందో. మీరు ఉపయోగించుకోకపోతే, యూ డోంట్ థింక్ మీరు చేయలేనంత మాత్రాన ప్రకృతి ఆపేస్తుందని అనుకోకండి. దే కెన్ డూ ఇట్, ఇట్ కెన్ డూ ఇట్. కానీ ఇక్కడ ఏమిటి తపనంతా కూడా? ఒక పేరెంట్కి ఉండేటటువంటి తపన, నా పిల్లలు ముందుకు రావాలి. అంటే మీరు రాకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రారనా మీ ఉద్దేశం? మీరు అలాంటి హల్యూసినేషన్స్, మనం అందరం నిద్రపోయినా, ఆఖరికి నేను నిద్రపోయినా దయ్యం ఆగేది కాదు. కానీ ఖచ్చితంగా మీరు లభించినటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. అది మీకు అర్థం అవటం లేదు, చాలా హాయిగా ఉన్నారు మీరు. అసలు మంట మండుతూ ఉండాలి ఇక్కడ ఉన్నప్పుడు మీకు. అది టైం అయిపోతుంది, ఏం చేస్తున్నాం మనం? చాలా హాయిగా ఉన్నారు. అలా హాయిగా ఉండగటానికి ఏంటి అంటే, గీత యొక్క 2వ అధ్యాయం చదవాలి మనం. దెబ్బకి మంట ఎక్కుతుంది కనుక గీత యొక్క 2వ అధ్యాయం తీద్దాం. నిన్న 1వ అధ్యాయం చదివాం కదా. 1వ నేను మీకు చెప్పాను కదా, నిత్యావతార దత్తక్షేత్రానికి రాకుండా ఉండటానికి మీరు వేసే వేషాలన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి. ఆ వేషాలు వేయకండి. రెండో అధ్యాయము కొంచెం ఫాస్ట్ గా చెప్తాను నేను, మీరు కొంచెం ఫాస్ట్ గా దాన్ని రాసుకోండి, తర్వాత అది రికార్డ్ అవుతుంది కదా. అంటే మళ్ళీ మళ్ళీ వినండి, అది మీకు అర్థం అయిపోయింది అనే భ్రమలో ఉండకండి. అంత ఈజీగా ఏమేమి అర్థం కావమ్మా, మీ ఏ పురాకృత అదృష్టమో మీకు వినటానికి ఛాన్స్ దొరికింది. ఇది ఇంచేత విన్నంత మాత్రాన అర్థం అయిపోతూ ఉంటే అందరూ పండితులు అయిపోయేవాళ్ళు. ఇంచేత మళ్ళీ మళ్ళీ ఇక్కడే వినండి, మీరు ఇవాళే వినండి మళ్ళీ మళ్ళీ. ఈ బిట్ ఇందాక నేను ఇచ్చిన కాదండి అర్థమైంది అన్నావు అనుకో, అంటే ఏంటి అర్థం? నీకు అర్థమైపోయింది కదా. నేనేమన్నాను అంటే నువ్వు చెప్పబాక నాకు అర్థమైపోయింది, కానీ మేము ఇలాగే ఉంటాం. అంటే అర్థమైనట్ట అర్థం కానట్ట, అంతే కదా. అది అర్థం కాదంటే నేను చెప్పింది వింటే కుదరదు. ఆచరణలో నాకు ఇక్కడ ఆశ్రమంలో కనిపించాలి ఆ రిజల్ట్, అప్పుడు కదా అర్థమైనట్టు. ఇక్కడ అర్థమైపోయి ఊహించి ఇంటికి వెళ్ళిపోయి మీ వేషాలు మీరు వేస్తూ ఉంటే ఇంకెన్ని ఏం అర్థమైందమ్మ? ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదని?
తంతధాకృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన.
ఇప్పుడు ఇంత మాటలు విన్నాక కళ్ళమని నీళ్లు కుక్కేసుకుని మేమేం చేయగలం మాస్టారు అంటే ఏం చేయగలరో వినండి. అంటే అలాంటి పరిస్థితి ఉంటే మీకు మూడో శ్లోకం చూడండి. క్లైబ్యం మాస్కమం అప్పార్థ నైతత్వ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తిక్తో తిష్టపరంతప. ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, నీ హృదయ దౌర్బల్యం అది, నీ హృదయాన్ని గట్టిపరచుకో. దాన్ని గట్టిపరచుకోవటానికి మీ అంతటి మీరు చేసుకోలేరు ట్విన్ హార్ట్ మెడిటేషన్. ఎప్పుడైనా పేరు విన్నారా? మీలో ఎంతమంది విన్నారు? ఎంతమంది విన్నారు ట్విన్ హార్ట్ మెడిటేషన్? వీళ్ళు మాత్రమే మెడిటేషన్గా తీసుకోండి, చూడండి చేయొచ్చని నోట్ చేసుకోండి. వీళ్ళని మాత్రమే మెడిటేషన్గా తీసుకోండి. ఇంకా నేను తర్వాత తీసుకున్న క్లాసుల్లో మిగతా వాళ్ళని రానివ్వండి. నేను ఇప్పుడు చేయొచ్చితే ఒప్పుకో, నేను మీరు రాసుకోండి జాగ్రత్తగా, నేను చెప్పుకుంటూ వెళ్తాను. పేరు రాసుకున్నాక చేతింపండి, నేను మిగతా వింటూ చేపాక తండి ఫైట్. అంచేత ఈ హృదయ దౌర్బల్యం పోవటానికి చేయించేటటువంటి సాధన అది ట్విన్ హార్ట్ మెడిటేషన్ అనేటటువంటిది. అంచేత ఆ హృదయ దౌర్బల్యం వదిలేసి ఏం చేయాలి నువ్వు? చక్వోత్తిష్ట పరంతప, హృదయ దౌర్బల్యం వదిలేసి నువ్వు నిద్రలే. అనేసరికల్లా ఈయన గారు, నువ్వు నిద్రలే అన్నావు, యుద్ధం చేయన్నావు, కానీ ఎవరి మీద యుద్ధం చేయాలి? మా కుటుంబ సభ్యులందరినీ వదులుకుని రావాలి, నా పరిస్థితి అంతా ఏమిటి? ద్రోణాచార్యుడి మీద, భీష్ముడి మీద, వాళ్ల మీద నేను ఎలాగ బాణాలు వేయగలను అంటే 11వది చాలా ఇంపార్టెంట్. ఆ 11వది మీరు అండర్లైన్ చేసుకుని చింపేయండి ఆ కాగితాన్ని, అండర్లైన్ చేసుకుని 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 ఆ కాగితాన్ని చింపేయండి. అశోచ అంటే చింపేయటానికి అంత ఎందుకు మాస్టర్ ఇలా చింపేస్తాను అని మీ ఇష్టం, ఎలా చింపినా చింపుకోండి. కానీ నా ఉద్దేశం ఏంటి అక్కడ, ఆ భావం అర్థం చేసుకోండి. అశోచానన్న శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే, దేని గురించి బాధపడకూడదు. దాని గురించి నువ్వు బాధపడుతూ తెలివైనగరుడిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. 84 అర్జునుడు, 125 కృష్ణుడితో చెప్తున్నాడు ఈ మాటలు. ఈ డైలాగ్ వాళ్ళ మధ్య జరుగుతుందంటే అటువంటి వాడు కూడా పప్పులో కాలేస్తాడు. అంటే కృష్ణుడితో కనీసం 10 వయసు నుంచి సంబంధం ఉండి ఉంటుంది కదా, రక్త సంబంధికులే కదా, ఆడుకుంటూ ఉండుంటారు. ఎదు కానీ ఉంటే కృష్ణుడు వాడిని ఏమని తిట్టాడు? పెద్ద తెలివితేటలు ఉన్నాయనుకున్న వాళ్ళ మాట్లాడుతున్నావు, నీకు ఏమీ అర్థం కాలేదు. ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశుంశ్చ గతాశుంశ్చ నాను శోచంతి పండిత. పండితులు ఈ క్షణంలో ఏమి చెయ్యాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప ఇదివరకు ఏమి జరిగింది, రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరిగింది అన్నది ఆలోచించరు.
నువ్వేంటి గెలిచిపోతావనుకునే మాట్లాడుతున్నాడు. యుద్ధంలో నువ్వు చెప్పగలవా ఆవిడ గెలుస్తాడు? మూర్ఖత్వం అర్థమైందా? పెద్ద అర్జునుడు గారి పోజ్ ఏంటి అంటే మేము ఎలాగో గెలుస్తాను కదా, వీళ్ళందరూ చచ్చిపోతారు కదా, పిచ్చివాడ నువ్వు చస్తావేమో అని ఎందుకు ఆలోచించవు? ఇప్పుడైతే మనకి యుద్ధం రిజల్ట్స్ తెచ్చిపోయింది కనుక ఓకే. పాయింట్ అర్థమైందా? మూర్ఖత్వం ఏంటో అర్జునుడిది. ఏంటమ్మా బెల్లు? ఇరవై మూడో శ్లోకం చూడండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచేనం క్లేదయంత్యాపో నశోషేతి మారుత. ఆత్మ ఏ శస్త్రాలతోనూ నువ్వు చంపలేవు, నిప్పు దాన్ని మండించలేదు, నీరు దాన్ని తడపలేదు, గాలి దాన్ని ఎండబెట్టలేదు. ఇంకా నువ్వు చంపేదేంటి? చంపేదేంటి? నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు? ఇదేమో తెలుసు కదా, నాను శోచంతి పండితా. ఇంచేత అంటే నైనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో న శోషితి మారుత. మరి ఇంత తెలిసిన వాడివి నువ్వు చంపేదేంటి? ఎవరిని చంపుతున్నావు నువ్వు? శరీరాన్ని చంపుతున్నావు. ఆత్మను ఏమైనా చేయగలవా? ఎవడైనా చేయగలడా? భగవంతుడు కూడా ఏం చేయలేడు. ఆత్మ మహా అవుతే ఏం చేయగలడంటే ఆత్మను తనలో కలుపుకోగలడు. రావణాసుడు ఆత్మను ఏం చేశాడు? తనలో కలుపుకున్నాడు. ఆత్మనేం చంపలే, శరీరాన్ని చంపలే. దాని తర్వాత 24వ శ్లోకం చూడండి. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశ్యోష్యేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః. ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. నిత్యః మొదటిది, ఎప్పుడూ ఉంటుంది, నన్ను చంపలేవు, పుట్టించలేవు. రెండవది ఏం చెప్తున్నాడు? సర్వగత, అన్ని చోట్ల ఉన్నది. స్థాణు, కదలిక లేనిది. అచలోయం, కదపలేనిది. స్థాణు అంటే కదలిక లేనిది, అచలోయం అంటే నువ్వు దాన్ని కదపలేవు. తేడా అర్థమైందా? అది ఒకటేమో దాని లక్షణం, రెండవది నువ్వు ప్రయత్నించినా అది కదలదది, అచలం. సనాతన, చాలా పాతది. ముప్పై ఒకటి చూడండి, ఇది మనకి వర్తిస్తుంది చాలా బాగా. ఈ శ్లోకాన్ని బాగా మీరు వెళ్ళ వేసుకుని, శ్లోకాన్ని అప్పచెప్పటం కాదు, ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని ఆచరించండి. స్వధర్మమపి చావేచ్ఛ నవి కంపితు మరిహసి ధర్మ్యాధియుద్ధ శ్రేయోన్య క్షత్రియస్య నిద్యతే. స్వధర్మము అనేటటువంటి దాని మీద అనేక పుస్తకాలు వచ్చాయి, కానీ ఎవడు దాని గురించి స్పష్టంగా చెప్పలేడు. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నీకు ఎప్పుడు కూడా రెండు రకాలైనటువంటి ఛాయిస్లు ఉంటుంటే, ఎప్పుడు కూడా ప్రపంచంలో ప్రకృతిలో ఎప్పుడు రెండు రకాలుగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే శరీరానికి సంబంధించినటువంటి నిర్ణయం, ఈ శరీరముకి నువ్వేం చేయగలవు, ఈ శరీరానికి ఇంకా ఎంత ఆస్తులు సంపాదిస్తావు, ఏం సంపాదిస్తావు, ఎంత డబ్బు నీ పిల్లలకి ఇవ్వగలవు, నీ పిల్లలకి నువ్వేం చేస్తావు, ఇది ఏ విధమైన ఆలోచన? శరీరానికి సంబంధించిన ఆలోచన. రెండో ఆలోచన ఏంటి అంటే ఆత్మపరమైనటువంటి ఆలోచన. ఆత్మపరమైనటువంటి ఆలోచన మనకెవడూ నేర్పటం లేదు, ఇంచేత మీరు ఆలోచించలేరు. అంచేత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం తేడాతో శరీరపరమైనటువంటి నిర్ణయాలే మీరు తీసుకోగలరు అన్నది గుర్తుంచుకోండి. ఆత్మపరమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోలేరు, ఇంకేంటంటే అవిద్య లేదు. మామూలుగా ఒక రోగం వస్తే డాక్టర్ ఒకలాగా నిర్ణయం తీసుకుంటాడు, నువ్వు ఒకలాగా నిర్ణయం తీసుకుంటావు కదా. చాలాసార్లు డాక్టర్ నిర్ణయం మనకు నచ్చదు. ఉదాహరణకి ఆపరేషన్ చేయాలి అనగానే ఠకామని హోమియోపతికి వెళ్ళిపోతారు. ఎందుకు ఎందుకు హోమియోపతికి వెళ్ళిపోతున్నావు? ముందు ఏంటి అంటే ఓ 100,000 రూపాయలు ఇవ్వాలి ఆపరేషన్ చేయాలంటే. నీ శరీరం కంటే ఆ డబ్బు చాలా ముఖ్యం. అసలు కారణం అది. అది మీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు. అది గురువుల దగ్గరికి, గురువుల యొక్క శక్తితో రోగం తగ్గిపోతుందో అన్న నమ్మకం కంటే కూడా డబ్బులు మిగులుతాయి ముందు. అది మెయిన్. అది అంటే గురువుల దగ్గరికి నువ్వు వచ్చింది దేనికోసం? అంచేత గురువు మీద ప్రేమతో, గురువు మీద విశ్వాసంతో ఏం రాలే. అయినా మీ బాధలు తగ్గిపోతున్నా, అది మరి ఎవరి అదృష్టం నాకు తెలియదు. గురువు అదృష్టమో మీ అదృష్టమో, పాయింట్ అర్థమవుతుందా? ఆత్మగతమైనటువంటి నిర్ణయం మీరు తీసుకోలేరు కనుక మీరు ఏమని నిర్ణయం తీసుకోవాలి? ఈ క్షణంలో మీకు లభించినటువంటి అవకాశంలో ఏ పని చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అదొక్కటే మీరు నిర్ణయం తీసుకోగలరు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అన్నదే నువ్వు నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ అవుతుంది. అదొక్కటే గుర్తుంచుకోండి. ఇంకేంటి, ఈ శ్లోకంలో చెప్పినటువంటిది క్షత్రియుడికి ధర్మముతో కూడినటువంటి యుద్ధము చాలా మంచిది అది కదా చెప్పింది. ఇప్పుడు క్షత్రియుడెవడో తెలియాలి. క్షత్రియుడెవడు? క్షత్రియుడంటే ఎవడు? నీ రక్షణ కోరి ఎవడైనా వస్తే నువ్వు ప్రాణం ఇచ్చైనా వాడిని రక్షించాలి. అలా ఎవడైనా ఉన్నాడు ఇప్పుడే? వాడికి చెప్పాడు శ్రీకృష్ణుడు. పాపం ఆ కాలంలో అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇంకంటే అర్జునుడే దానికి పెద్ద ఉదాహరణ. హనుమంతుడే దానికి సీతారామ అంటే రామాంజనేయ యుద్ధం, కృష్ణ అర్జున యుద్ధం. ఏంటి అక్కడ నా రక్షణ కోడి ఒకడు వచ్చాడు, అది నువ్వు కృష్ణుడైనా సరే ఐ డోంట్ మైండ్. వాడు క్షత్రియుడంటే అంతే తప్ప క్షత్రియుడు అంటే ఏదో నలుగురిని చంపేశాడు వాడు క్షత్రియుడు, వాడు గుండా అవుతాడు, క్షత్రియుడు ఎందుకు అవుతాడు? ఇంకా ఈ శ్లోకాన్ని మీరు మళ్లీ మళ్లీ చదువుకుంటూ ఉంటే మీకే మెల్లిగా అర్థమవుతుంది. శ్లోకం చదువుకోండి, శ్లోకం అర్థం చదువుకోండి. స్వధర్మం అపి చావేక్ష నవి కంపితు మరిహసి. కంపనం అంటే ఏంటి? డోలాయమాన స్థితి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అలాంటివి రాదు. ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్య క్షత్రియస్య న విద్యతే. నెక్స్ట్ 40వ శ్లోకం చూడండి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అది. ఏంటి శ్లోకం? దేంతో మొదలైంది? ఇక్కడ ఇది చాలా విచిత్రమైనటువంటి శ్లోకము. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఈ యోగము భగవద్గీతలో శ్రీకృష్ణుడికి అర్జునుడికి చెప్పినటువంటి యోగము ఏంటి అంటే చాలా సింపులే. ఆ యోగం ఏంటి అంటే నువ్వు చేయవలసిన పని చెయ్యి, దాని రిజల్ట్ ఏమవుతుంది అన్నది ఆలోచించకు. ఫార్ములా అంతే అమ్మా, మొత్తం భగవద్గీత ఫార్ములా ఇంతే. నువ్వు చేయవలసిన పని చెయ్యి. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇంతమంది గురువులు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పని జరగదు అన్నా వాళ్ళు ఏమైనా వెనక్కి తగ్గారా? వాళ్ళే వెనక్కి తగ్గటం లే. ఒక రూపం కాకపోతే ఇంకో రూపం, ఇంకో యాంగిల్లో కాకపోతే ఇంకో యాంగిల్లో ఎలాగో అలాగే చెప్తూనే వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప ఇది ఎందుకు చెప్పి లాభం ఏంటి? ఎలాగో వీళ్ళు వినరు కదా అని ఏమైనా ఆగుతున్నారా? అగో ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. కానీ మానసిక స్థితి తెచ్చుకుని మీరు ఎక్కడ పని చేయాలి అంటే మీ కుటుంబంలో ముందు పనిచేయాలి, మీ కుటుంబాలలో ముందు పనిచేయాలి. కానీ ఇక్కడ కుటుంబాలలో పనిచేస్తూ కూర్చునే అంత టైం లేదు. అంటే ఏం చేయాలి మీరు? డైకాటమీ అంటే రెండుగా విభజింపబడాలి. ఒకటి ఏంటి అంటే కుటుంబం కోసం చేసేటటువంటి పనులు, రెండోది ఏంటి గురువులకి చేసేటటువంటి పనులు. ఈ రెండిటికి మధ్య క్లాష్ రాకుండా చూసుకోవాలి, ప్రతిరోజు చూసుకోవాలి. అర్థమైందా?
అది ఏమిటి ఎలాగా అనేది మీకు అనేక సార్లు చెప్పాను కనుక నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. కానీ ఒకసారి కనుక నువ్వు ఈ జీవిత విధానాన్ని కనుక కొంచెం ప్రాక్టీస్ చేసిన స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, అదే పెద్ద భయంతో నువ్వు ముక్తి చెందుతావు. ఇక్కడ చాలా మందికి తెలియంది ఏంటి అంటే ఇక్కడ భయము అనేటటువంటి పదము మృత్యుకి వాడతారు ఋషులు. మనకొచ్చే చిన్న చిన్న భయాలు అసలు వాళ్ళు పట్టించుకోరు. ఏకైక భయం ఏమిటి అంటే మృత్యువు. మనిషికి మృత్యు భయం చాలా ఎక్కువ. నువ్వు చచ్చిపోతావు అనేసరికల్లా వాడు ఎన్ని వేషాలు వేసేవాడు కూడా లైన్లో పడిపోతాడు. కానీ మర్చిపోతూ ఉంటాడు వాడు చచ్చిపోతానన్న సంగతి. ఈ ప్రాక్టీస్ కనుక నువ్వు చేయగలిగితే, ఏ ప్రాక్టీస్ పని చేస్తాను ఫలితం ఏమవుతుందో అది నేను ఆశించను. ఇక్కడ ప్రాబ్లం అక్కడ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఫలితం ఆశించావో నువ్వు చేసేటటువంటి పని క్వాలిటీగా చేయవు. పైపైన తెలిసిస్తావు క్వాలిటీగా చేయాలి పని. నీ శాయశక్తులా ఆ పని చేయాలి. కానీ దాని ఫలితం వస్తుందా రాదా? డోంట్ వరీ, అది ఫార్ములా. అసలు మొత్తం భగవద్గీత ఫార్ములా అదొక్కటే. పని చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. నువ్వు ఎంత బాగా చేయగలవో అంత బాగా చేయాలి. ఫలితం గురించి పట్టించుకోకు. అది చేస్తే ఏమవుతుంది అంటున్నాడు అంటే, ఈ నిష్కామ కర్మయోగము ప్రారంభించినచో దీనికి ఎన్నిటికీ బీజనాశనము లేదు. దీనికి విపరీతమైన ఫలితములే ఉండవు. నెగిటివ్ రిజల్ట్స్ అసలు ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును. అంటే యూ విల్ బికమ్ ఇమ్మోర్టల్. నువ్వు మృత్యువుని దాటిస్తావు. సావు లేని వాళ్ళు ఏంటి? అమరులు. అమరులు ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారు. అంచేత ఇలాగ నిష్కామ కర్మయోగం చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఎక్కువ అవుతారో పృథ్వీ స్వర్గంగా మారుతుంది. దీని తర్వాత 41వ శ్లోకం చూడండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురు నందన బహుశాఖా హనంతాశ్చ బుద్ధయో అవ్యయసాయన. ఈ యోగము అంటే ఏంటి? ఫలాపేక్ష లేకుండా పని చేయగలిగేటటువంటి యోగము నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో నీ లక్ష్యం మారదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటే ఉంటుంది. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా ఉండెను. భావార్థమైంది కదా. 45వది చూడండి. మొత్తము సాధన ఎలా చేయాలి, నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఈ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. మొత్తం భగవద్గీత ఈ శ్లోకం యొక్క వివరణే. మొత్తం మహేశ్యోగి, తన మొత్తం సంస్థ ఉంది కదా మహేశ్యోగిది, ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు, ప్యారలల్ ముద్రలు రన్ చేస్తున్నాడు. మామూలుగా ఏం లేదు అసలు, మొత్తం ప్యారలల్ వరల్డ్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు ఆయన. చాలా మందికి తెలియదు అది. ఈ ఒక్క శ్లోకమే ఆయన పట్టుకున్నది భగవద్గీతలో. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నువ్వేం చేయాలి అంటే త్రైగుణ్య విషయ వేద, నీకు వచ్చేటటువంటి జ్ఞానము మూడు గుణాల వల్ల వస్తూ ఉంటుంది. ఐదు ఇంద్రియాల వల్ల అని మామూలుగా చెప్పుకుంటాం, కానీ యాక్చువల్గా మీకు ఎందుకు వస్తాయంటే మూడు గుణాల వల్ల వస్తాయి. ఇంకా మూడు గుణాల వల్ల ఎలా వస్తాయన్నది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం. సత్వ రజ తమో గుణాలతో ఈ మొత్తము సృష్టి ఏర్పడుతుంది. దానివల్ల మీకు ఈ సృష్టి అంతా అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల నువ్వు ఏమవ్వాలి అంటే నిస్త్రైగుణ్యో భవార్జున, మూడు గుణాలకి స్పందించకుండా ఉండటం నేర్చుకో. అది నిన్న నేను చెప్పినటువంటి ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారము మీరు వింటున్నారు, మీకు అర్థం లే, అర్థం నోట్తో చెప్తే రాదు. అది ఇంద్రియార్థాలను దాటేస్తే, ఇంద్రియాల యొక్క కంపనలు మీకు లేకపోతే మీకు ఉండేదే ఆ స్థితి. ప్రత్యాహార స్థితి ఇస్ ఎ న్యాచురల్ స్టేట్. మీరు ఏమవుతున్నారు అంటే ఇంద్రియాలకు ఎప్పుడైతే కంపిస్తున్నారో
దాని సహజమైనటువంటి ఆ స్థితి మీరు మిస్ అయిపోతున్నారు. మరి మిస్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిస్త్రైగుణ్యో భవ అర్జున, మూడు గుణాలకి అతీతుడుగా నువ్వు అయిపో. ఈ అయిపోవటం అనేది చాలా తేలిక, పట్టుకోవటం చాలా కష్టం. ఇలా గుప్పిడి మూసి ఉంచు గట్టిగా, ఎంతసేపు ఉంచగలవు? గుప్పిడి గట్టిగా మూసి మీరు ఎంతసేపు ఉంచగలరు? నిరంతరం ఉంచగలరు 24 గంటలు? కానీ ఇలా లూజ్గా ఎంతసేపు ఉంచగలరు? ఎన్ని గంటలు ఉంచగలరు? ఎన్ని సంవత్సరాలు ఉంచవచ్చు? అర్థమైందా? అంతేత గుణాతీత స్థితిలో ఉండటం చాలా తేలిక, కానీ ఇక్కడ మా కాలేజీలో నేను పొందిన ఒక అనుభవం చెప్తాను. నేను బీఎస్సీకి నన్ను ఒక స్పెషల్ ఏమంటారు అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి. స్టూడెంట్ కౌన్సిలర్ ఏదో పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు. బీఎస్సీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 20 మందికి నాకు ఇచ్చారు ఇన్ఛార్జ్షిప్, ఏదో వీళ్ళ బాబు గోల్ నువ్వు చూడు అని. నాకేం తెలుసు పిచ్చివాడిని, చూడు అంటే చూడు అనే కానీ చేయమని అని నేను చేయమన్నాను అనుకున్నాను. ఈ గీతలు అవి చదివి నాకు వచ్చినటువంటి వివేకహీనత ఏంటి అంటే చూడు అంటే చెయ్యి అని. మీరందరూ చాలా తెలివైన వాళ్ళు కనుక చూడు అంటే చూస్తూ ఉంటారు. మీరు గురువులు చెప్పింది అక్షరాలా పాటిస్తారు, నేను పాటించను. అంచేత నాకు వచ్చింది కెమిస్ట్రీయే కదా. అంచేత ఏం చేశాను, ఆ కెమిస్ట్రీలో ఆ 20 మందికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా టఫ్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ 10 ఎన్నుకుని కంటతా పెట్టి చేశాను. సరే పేపర్ వచ్చింది. పేపర్ వచ్చాక చాలా ఈజీగా ఇచ్చాడు, ఫండమెంటల్సే అడిగాడు, టఫ్ క్వశ్చన్స్ ఏమీ అడగలేదు. నా 20 మంది ఫెయిల్ అయిపోయారు. లిటరల్గా జరిగింది. ఎందుకంటే వాళ్ళు బట్టి కొట్టు, నాకేం తెలుసు టఫ్ క్వశ్చనే వాడికి అర్థమైపోతే సింపుల్ క్వశ్చన్స్ ఏముంది ఇలా రాజేస్తారనుకున్నా. వాళ్ళు బట్టి కొట్టారంతే, సబ్జెక్టే అర్థం కాలే వాళ్ళకి. సరే మా ప్రిన్సిపాల్ పిలిచాడు, ఏమయ్యా నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకుంటే ఇదేంటి రిజల్ట్? అది నేను ఉద్ధరించానండి, వాళ్ళు ఉద్ధరింపబడలేదు. లేదు వాళ్ళని కెమిస్ట్రీ చదువుకోనాయన, ఈ 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి ఆ 10 క్వశ్చన్స్ అంటే మిగతా కెమిస్ట్రీ లెక్చర్స్ వాళ్ళందరూ చూసి అంతేనండి, ఆ 10 క్వశ్చన్ దాటి అసలు సబ్జెక్టే లేదు అన్నారు. మరి ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. అదే నేను ఏం చెప్పాను, ఏమో ఏమర్థమైందో చూద్దాం, అది నా అనుభవం చెప్పానంతే, దీనికి దానికి సంబంధం లేదేమో చూసుకోండి. అది నిస్త్రైగుణ్యో భవార్జున, సహజ స్థితి అది. అసలు చాలా సింపుల్ అన్నమాట. ఆ సింపుల్ స్థితి మీకు నేర్పించాల్సి వస్తుంది. చూడండి మానవ జాతి ఎంత దూరం అయిపోయిందో సహజ స్థితికి. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో. చాలా జాగ్రత్తగా ఈ పదాలు అర్థం చేసుకోండి. సుఖము కోరవద్దు, దుఃఖము కోరవద్దు. అంచేత సుఖాలు ఉన్నప్పుడు ముళ్ళకంప మీద వెళ్ళి పడుకోవక్కర్లేదు. సుఖంగా నీకు ఏసీ వేసి పడుకో అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నామని చెప్పి నువ్వు బయటకు పోయి ముళ్ళకంపలో పడుకున్నావు అనుకుని అంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. ముళ్ళకంప మీద పడుకుని నాకు ఏసీ లేదని ఏడవద్దు. ఏసీలో పడుకుని భగవద్గీత ప్రకారం నేను ముళ్ళకంప మీద పడుకోవాలి అనుకోవద్దు. అది నిర్ద్వందం అంటే అర్థమైందా? ఏది ఎలా ఉంటే యాక్సెప్ట్. తేడా అర్థమైందా? దాని తర్వాత ఏంటి, నిత్య సత్వస్థో. ఈ మొత్తము ఎండోక్రినాలజీ, ఈ మొత్తము లారీ మాసేక యోగము ఏంటి అంటే ఈ నిత్య సత్వస్థో మొత్తము. నువ్వు పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్కి మధ్య ఒక గుహ ఉంది, ఒక కన్ను ఉంది, దాన్ని థర్డ్ వెంట్రుకల్ అని బ్రెయిన్ భాషలో వీళ్ళు చెప్తారు. థర్డ్ వెంట్రుకల్ అంటే మూడవ కన్నము అని, దాన్ని మూడవ నేత్రము అని కూడా మనం మన భాషలో చెప్తారు. మీరు కాస్త బ్రెయిన్ బొమ్మ చూస్తే మీకు ఒక ఖాళీ జాగా ఉంది అక్కడ, దాన్ని గుహ అంటాం. ఆ గుహలో ఉండిపోవటం అనమాట. ఆ గుహలో దూరి ఉండిపోవటానికి ఈ గుహలో దూరుతూ ఉంటారు. ఈ గుహలో దూరితే ఏమవ్వదు? ఏ గుహలో దూరాలి? పీనియల్కి పిట్యూటరీకి మధ్య, అంటే సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి మధ్య ఒక కన్ను ఉంది. కానీ ఇక్కడ టెక్నికల్ గా నేను తప్పు భాష వాడుతున్నాను. ఎందుకంటే చక్రాలు శరీరంలో లేవు, గ్లాండ్స్ శరీరంలో ఉన్నాయి. అంటే ఇంకా మీకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి అంటే ఈటీవీ స్విచ్ ఛానల్ మీరు ఆన్ చేసుకుంటే మీ టీవీలో ఏమొస్తుంది? ఈటీవీ వస్తుంది. వాళ్ళింట్లో ఈటీవీ స్విచ్ వేసుకుంటే అదే ఛానల్ వస్తుంది కదా. పాయింట్ అర్థమైంది కదా. అంచేత ఇంతకీ టీవీ ఛానల్ ఈ స్విచ్చా ప్రోగ్రామా? ప్రోగ్రామ్ ఎక్కడుంది? టీవీలో లేదు, స్విచ్ టీవీలో ఉంది. అది గ్లాండ్, చక్రము ఆ ప్రోగ్రామ్. అంటే అర్థమైందా? కానీ రెండు లింక్డే. అంచేత ఆ విధంగా రైట్. కానీ నువ్వు ఈ టీవీ స్విచ్నే ఈటీవీ అనుకున్నావు అనుకో, అదేవిధంగా పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మన శరీరంలో స్విచ్లాగా ఉన్నాయి. దీని మధ్యన ఒక ఖాళీ జాగా ఉంది భౌతికంగా. ఇంతవరకు రైట్. కానీ రెండు చక్రాల మధ్య ఈ ఖాళీ జాగా ఉంది అంటే తప్పు. పాయింట్ అర్థమైందా? కొంచెం మరి అది భాషలో ఉండేటటువంటి ప్రాబ్లం అది. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో. ఆ నిత్య సత్వస్థో అంటే ఎక్కడ ఉండాలి నువ్వు నిరంతరము? అక్కడ ఆ గుహలో ఉండాలి నువ్వు. ఆ గుహలో ఎలా ఉండాలో నువ్వు చెప్పేది మంత్రపుష్పం. ఇంకేత పురుష సూక్తం ఏం చెప్తుంది మీకు? సృష్టి యొక్క పరిణామక్రమం చెప్తుంది. శ్రీ సూక్తం ఏం చెప్తుంది? మానవజాతి యొక్క పరిణామక్రమం చెప్తుంది. మరి మనిషి ఎక్కడ ఉండాలి? మంత్రపుష్పంలో ఉండాలి. అర్థమైందా? అంచేత ఈ మొత్తము ఈ ఆధ్యాత్మిక విద్య దేవాలయాలలో ఆ మూడింటి ద్వారా నేర్పబడుతుంది. అంచేత నేను ఎప్పుడు మీకు చెప్పలేదు మీకు పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం బాగా నలగాలని, మీకు రావాలని. ఇవాళ నేను చెప్తున్నాను, మీరు మెల్లిగా చేసుకోండి. కానీ దాని ప్రాముఖ్యత అర్థమైందా? మొత్తం రావాలి అందరికీ కంటత. అది ఎక్కడ చదువుతారు? ఇంట్లో కూర్చొని చదువుతామండి, దేవాలయంలో చదవండి. మీకు మార్కులు ఎక్కడ పడతాయి? ఇంట్లో కూర్చొని రాస్తే మార్కులు పడవు. చేత మీరు ఏమో మరి ఇప్పుడు చెప్పే కదా, నాతో వచ్చిన పెద్ద కూడా ఏంటి అంటే మీరు నా స్పీడ్కి అందుకోలేరు. ముందు మంత్రజపం చేయమన్నారు. ఇద్దరు అతి కష్టం మీద చేస్తున్నాం మాస్టర్, వీలోకే ఒకళ్ళని చేస్తాం, పోని వారానికి ఒకసారి చేస్తూ ఉంటాం మాస్టర్. ఇంకా నీరసం, నాకు ఆ నీరసం రావటం లేదు, వచ్చిన కూడా అది. మీరు నీరసం చూసేసరికి అయ్యో పాపం నాకు జాలి ఇస్తాయి, ఇంత నీరసంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, పాపం ఏం చేస్తారు. ఇక్కడ ఇదే చేసుకోమంటే ఇప్పుడు ఇంకో కొత్త తెచ్చిపెట్టాడు తద్దిను. ఏంటి ఇది? ఎక్కడ చదివేది మాస్టర్? నేను ఏం చేయమంటాను? కాలేజీలో రోజు రోజుకి సిలబస్ పెరుగుతుంది. పెరుగుతున్నా పెరగదా? పెరిగితే స్టూడెంట్స్ సిలబస్ పెరుగుతోందంటారా, ఇంకా సిలబస్ అవ్వలేదు అని ముత్తుకుంటారా? మీరు చూస్తూ ఉంటే అసలు సిలబస్సే మేము వినాం అనేటట్టు ఉన్నారు. నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇది ఒక్కటి మాత్రము మీ నిర్ణయానికి వదిలేసి నేను చూడదలుచుకున్నాను. మీరు ఏం చేస్తారు? పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము రాత్రి పగలు దేవాలయంలో జరగాలి అని నా కోరిక. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు పాపం పడుకోవటం అలవాటైపోయి దేవుడి దగ్గరికి వెళ్తామంటే దండం పెట్టేస్తే చాలు. కొబ్బరికాయ కూడా ఎందుకండి దేవుడికి కొట్టడం? ఎలాగో మేమే కదా తింటాం. అది మారాలమ్మ మీరు. సత్వస్థో అంటే అది దేవాలయం యొక్క గర్భగుడి అనేది ఆ సత్వస్థ స్థితి. అందుకే దాన్ని గర్భగుడి అని. సాధారణంగా గర్భగుడిలో లైట్లు వేయనివ్వం. కర్పూరం యొక్క వెలుతుల్లోనే ఆ దేవతను చూడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్ట్రిక్ లైట్స్, కిటికీలు అవి ఉండకూడదు గర్భగుడిలో. ఇంచేత మీ బ్రెయిన్ వెంట ఉన్న వెంట్రుకల్లో కిటికీ పెట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? బ్రెయిన్ ఉంటుందా? తెలియదు అసలు దేవాలయాలు ఎందుకు నిర్మిస్తున్నామో, ఏమి చేస్తున్నామో, ఎలాగో. అందువల్ల ఆ నిత్య సత్వస్థ స్థితికి మహాలక్ష్మి టెంపుల్కి నేను ఆ స్థితి క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. నాలుగు వైపులా అమ్మవారిని పెట్టి ఆ మధ్యన ఆ వెంట్రుకల్ని గాలి 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 కూడా లేకుండా చేస్తే
ఖచ్చితంగా అక్కడ దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది అని నా నమ్మకం. కానీ ఎప్పుడు ఏం చేస్తే వస్తుంది? తర్వాత చెయ్యాలి కదా. అంచేత నేను చెప్పింది మీకు అర్థమైపోయి ఉంటే ఏం చేయాలి? ఒకడు వెళ్ళిపోయి ఏం చేయాలి? అక్కడ మంత్రపుష్పం చదవాలి, అది ఎవరు ఒకళ్ళు అలా అంతే కదా. అప్పుడు కదమ్మా అది, లేకపోతే ఇంతనే ఎందుకమ్మా ఈ మాటలు? ఎన్నిసార్లు వింటాను? ఇది మొదటిసారి చెప్పానా నేను ఈ మంత్రపుష్పము? శ్రీ సూక్తం పురుష సూక్తం గురించి ఎప్పుడు చెప్పాను నేను? ఎప్పుడైనా గుర్తుందా మీకు? వేదపాలను చేయించాను. అసలు ఈ విషయం మొట్టమొదటి ఎక్కడ చెప్పాను? గుంటూరులో. అప్పుడు ఎలా ఉండలేదు గుంటూరు ఆశ్రమం, తాటాకులు ఉండేవి. నిరంతరము మీరు ముగ్గురు ముగ్గురు ఆ పని చేయండి అని చెప్పా. చిన్న చిన్న పనులు మేము చేయమా సార్, పెద్ద పని ఏదైనా ఉంటుంది. పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము తప్ప ప్రపంచానికి ఇంకో మార్గం లేదు. ముందు ఆ మంత్రాలు మోగనివ్వండి ఆశ్రమ వాతావరణంలో. అంతే, వీడు మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడేనా, ఇంకా అక్కడేనా ఉందా? మూడు చోట్ల వెళ్ళా అయితే మీకు మార్కులు వేయాల్సింది. మీరు కరెక్ట్గా ఉన్నారు. ఓకే, రైట్. ఇది నిత్యసత్వస్తు. నిర్యోగక్షేమ, యోగక్షేమాల గురించి పట్టించుకోవద్దు. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఆత్మస్థితిలో ఉండు. ఈ ఒక్క శ్లోకం చాలు అసలు భగవద్గీతలో మీకు ఊపేయటానికి. కానీ ఈ శ్లోకాన్ని మహేష్ యోగి ఆల్రెడీ పట్టేసుకున్నాడు కనుక మనం పట్టుకోం, మనం ఆచరిస్తాం. సరేనా, లాస్ట్ చెప్పి ఆపేస్తాను నేను. 47వ శ్లోకం చూడండి. ఇది 47, 48 రెండు శ్లోకాలు ఇంపార్టెంటే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే, ఇందాక నేను చెప్పాను కదా, పనిచేసే అధికారం మాత్రమే నీకున్నది. మా ఫలేషు కదాచన, ఏం రిజల్ట్ వస్తుందో అన్నది నీ చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు. అది ఈశ్వరుడు యొక్క చేతిలో ఉంది. ఇంకెవరి చేతిలోనూ ఫలం లేదు. బాగా చదువుకుంటే మార్కులు వస్తాయి, ఓకే. కానీ నువ్వు బాగా చదువుకుని ఆ టైం అప్పుడు నీకు జ్వరం వస్తే చేత, చదువుకుంటే మార్కులు వస్తాయి అది ఓకే, కానీ నిజంగా దాని ఫలితం నీకు అనుభవించే యోగ్యత ఉందా లేదా నిర్ణయించేది ప్రకృతి. ప్రకృతి ఏం నిర్ణయిస్తుందో మనకు అనవసరం అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఏం నిర్ణయిస్తే ఇప్పుడు నువ్వు చేయవలసింది చేయి. అందుకని ఏం చెప్పా ఇప్పుడు నేను? ఎప్పుడు చెప్పగానే మీరు చెయ్యండి, ఇది వరకు ఊరుకునేవాడిని, ఇప్పుడు నేను ఊరుకోవటం లే. ఏం చేశాను ఇప్పుడు? కొంచెం ఆ తేడా వచ్చింది నాలో. గమనించారా మీరు ఆ తేడా? ఒకవేళ నాకు మళ్ళా రేపు కనిపించలేదనుకోండి, అక్కడ ఇది చదివేవాడిని, ఏం చేయాలి? ముగ్గురిని ఇక్కడ నుంచి లాక్కుపోయి అక్కడ కూర్చోబెట్టి చదవండి అంట. ఓకే, అది చేయకపోతే ఆశ్రమం డెవలప్ అవ్వాలి అంటే కబుర్లు వింటే ఏం డెవలప్ అవ్వదు, ఇది చేస్తే డెవలప్ అవుతుంది. మా కర్మ ఫల హేతుర్భూ, కర్మ యొక్క ఫలాపేక్ష లేదు కనుక పని చేయకపోవచ్చు కదా నువ్వు. వాట్ ఈస్ ద లాభం లేనప్పుడు ఎందుకు? అది వద్దు. మాతే సంగో అకర్మిణి, పని చెయ్యను అనేటటువంటి భావన కూడా నీకు రాకూడదు. పని చేస్తూ ఉండాలి, తీవ్రంగా చేస్తూ ఉండాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి, కానీ పని మాత్రం జరుగుతూ ఉండాలి. యోగస్థక్కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తరచు నేను చెప్పేది ఇదే కదా, సమత్వం యోగ ఉచ్యతే. దానిపైన మూడు చెప్పాడు. యోగస్థ కురు కర్మాణి, ఈ ట్విన్ హార్ట్ మెడిటేషన్లో లాస్ట్ స్టేజ్ అదే యోగస్థ. ఎక్కడ యోగస్థ? థర్డ్ వెంట్రుకల్. అక్కడ ఉండండి నిరంతరము, మీరు అక్కడ ఉండండి నిరంతరము. మీ మానసిక స్థితి అక్కడ ఉండాలి. మీరు కళ్ళు ఇలా పెట్టేసి అక్కడే చూస్తున్నా మాస్టర్, చూడబాక అనవసరం, కళ్ళు వంకర అవుతాయి, కళ్ళు నొప్పి పెడతాయి, అదే అవసరం. మీ ఊహ అక్కడ ఉండాలి. యోగస్థ కురుకర్మాణి సంగం త్యక్వాధనంజయ, బయట జరిగేటటువంటి దాంట్లో నేను ఈ పని చేస్తున్నాను కనుక ఇక్కడ ఏమవుతోంది, చుట్టుపక్కల వాళ్ళు నన్ను గమనిస్తున్నారా లేదా పురుష సూత్రం చదువుతున్నానని. అంచేత కుదరదు మాస్టర్, ఇది బాగా నచ్చింది, మీ క్లాస్ చెప్తున్నప్పుడు మమ్మల్ని అక్కడికి వెళ్ళిపోతే మేము ఏం చేస్తున్నామో మీకు తెలీదు, మేము అక్కడ ఏం చేస్తాము. ఇక్కడ అనవసరంగా ఈ లెక్చర్లు విన్నదే విన్నది ఎన్నిసార్లు వింటాం చాలే బాబు. ఆట విడుపు అనమాట. దేనికి ఆట విడుపు? ఈ లెక్చర్కి ఆట విడుపు. అక్కడ ఎలాగో మనం చేయం, అది చేయొద్దు. ఏం చెప్పాడు ఇక్కడ? సంఘం చక్రాధనం చేయ. దాని మీద నేను ఈ పురుష సూక్తం చదివాను కనుక ఏమైంది, నేను ఈ స్త్రీ సూక్తం చదివాను కనుక నాకేం లాభమైంది, నేను ఈ మంత్రపుష్పం చేశాను కనుక నాకేం లాభమైంది అని అడగొద్దు. చాలా విచిత్రమైనటువంటిది. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు గాయత్రి చేస్తే ఏమొచ్చింది, దత్తుణ్ణి చేస్తే ఏమొచ్చింది. అసలు అది అడగొద్దు అన్నాడు కృష్ణుడు. ఓ తండ్రి, ఓ కోటీశ్వరుడు అయినటువంటి తండ్రి, నలుగురు పిల్లలు ఉన్నారు, పిలిచాడు. మీకేం కావాలి అన్నాడు. ఒక్కొక్కడు ఒకటి అడిగాడు. నాకు కారు కావాలన్నాడు ఒకడు, నాకు ఇది కావాలన్నాడు. నాలుగో వాడు ఏమన్నాడంటే, నువ్వు ఏది ఇవ్వదలుచుకుంటే అది అన్నాడు. ఎవడు ఎక్కువ లాభంలో ఉండుంటాడు? ఓకేనా? అంతే మరి. అది అంత బుర్ర ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా ఆ బుర్రను ఉపయోగించండి. నీకు అంత అర్థమైపోయింది కదా, నాలుగో వాడు ఎక్కువ లాభంలో ఉన్నాడు, ఎందుకున్నాడు? ఏం అడగలే కదా. మరి కోటీశ్వరుడైన తండ్రి దగ్గరే అది కరెక్ట్ అయినప్పుడు, ఈ మొత్తము సృష్టి యొక్క ఐశ్వర్యాన్ని నియంత్రణ చేసేటటువంటి భగవంతుడి దగ్గర మరి ఆ బుర్ర ఎందుకు ఉండదు? అందుకు అడగొద్దు అన్నాడు. ఇచ్చంటే అడిగితే నీ కర్మ అంతే ఇవ్వగలడు, నువ్వు అడిగిన దాన్ని బట్టి వస్తుంది అది. చేత నువ్వు అడిగి ఏం చేసుకుంటున్నావంటే, కాళిదాసు బుద్ధిహీనుడిగా చేసేవని చేసుకుంటున్నావు. కాళిదాసు ఏం చేశాడు బుద్ధిహీనుడిగా? తను ఏ కొమ్మ మీద కూర్చున్నాడో ఆ కొమ్మనే కొట్టుకున్నాడు. సరే, ఏమీ అడగొద్దు అక్కడ. అది చెప్తున్నాడు అక్కడ, సంఘం చెక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ. నీకు అనిపిస్తుంది నాకేం రాలేదు, లేకపోతే నాకే లాభం వచ్చింది, రెండూ జరగవచ్చు. మీకు కొంతమందికి చేయగానే లాభాలు రావచ్చు, కొంతమందికి ఏం లాభం రావచ్చు, రెండూ పట్టించుకోవద్దు. సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఈ విధమైనటువంటి బ్యాలెన్సింగ్ బ్రెయిన్ నువ్వు తెచ్చుకుంటే దాన్ని యోగము అంటాము. యాభై నాలుగో శ్లోకం చూడండి. స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్థస్య కేశవ స్థితదేకిం ప్రభాసేత కిమాసీత వ్రజేతకం. చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది ఋషులు రాసినటువంటి పుస్తకం. నువ్వు చెప్పావు నువ్వు ఇలా ఉండాలి, కర్మ ఫలాపేక్ష ఉండొద్దు, ఇక్కడెక్కడో థర్డ్ వెంట్రుకలు ఉండిట అక్కడుండు, అక్కడే బుర్ర ఉంచు, సిద్ధి అసిద్ధి రెండింటినీ వదిలి. మరి అలాంటి వాడిని గుర్తించటం ఎలా? ఇచ్చేటంటే కోరికలు లేకుండా నువ్వు మనస్ఫూర్తిగా పెర్ఫెక్ట్గా పనిచేస్తున్నావో లేదో అన్నది నీకు తెలుస్తుంది. బయటవాడికి తెలియదు కదా. బయటవాడికి ఎలా అనిపిస్తుంది, వీడు కోరికతోనే చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఇచ్చేత కేర్లెస్గా చేస్తే అసలు అది యోగమే కాదు, యోగ కర్మసు కౌశలం. ఇచ్చేత అలాంటి వాడిని నేను ఎలా గుర్తించాలి? బయట మనకేం తేడా కనిపించదు, వాడిని ఎలా గుర్తించాలి అన్నదానికి యాభై ఎనిమిదవ శ్లోకం చూడండి. మొత్తం ఆ శ్లోకాలన్నీ ఇంపార్టెంటే. నిన్న నేను చెప్పిన ప్రత్యాహార సాధన ఇక్కడ చెప్పబడి ఉన్నది. యదా సంహరతే, యాభై ఎనిమిదవ శ్లోకం చూశారా? యదా సంహరతే చాయం కూర్మంగానేవ సర్వశ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పాను కనుక, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. గురువు గారు వాళ్ళని ప్రజ్ఞాపుత్రులు అన్నారు, గాయత్రి చేసేవాళ్ళని కాదు. ప్రజ్ఞాపుత్రులు అనే మాట దీనికి వాడారు ఆయన. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. అటువంటి ప్రజ్ఞాపుత్రులు. అరవై ఒకటో శ్లోకం చూడండి, ఎలా చెయ్యాలి. ఆ శ్లోకం పైన యాభై ఎనిమిది అర్థమైందా? యదా సంహర తేజాయం కుర్మం గానీవ సర్వచ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేవాలయంలో కుర్మాసనం అని లేకపోతే తాబేలుని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని తాబేలు స్వామి అని కూడా అంటూ ఉంటారు. దానికి కూడా బాగా గంధము పుష్పము అక్షింతతులు ఆరుతులు అన్ని ఇచ్చిస్తూ ఉంటారు. కానీ ఆ తాబేలు అక్కడ పెట్టింది ఎందుకు అంటే, నీ ఐదింద్రియాన్ని కూడా నువ్వు తాబేలు ఎలాగవుతే తన తలని నాలుగు కాళ్ళని లోపలికి తీసుకుని మొత్తము డిప్ప వేసేసుకుంటుందో, దేవాలయంలోకి నువ్వు ప్రవేశించే ముందు అలా డిప్ప వేసుకుని వెళ్ళాలి. ఇంద్రియార్థాలు ఉండకూడదు, నువ్వు లోపలకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి అన్న దానికి 61లో చెప్తున్నాడు, తానే సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహియ సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తన ఇంద్రియాలన్నింటినీ కూడా తన వశంలో ఉంచుకుని కనీసము దేవాలయాల్లోకి ప్రవేశించినప్పుడు ఈ స్థితిలో ఉండాలి, బయట ఆ స్థితిలో ఉండక్కర్లేదు. అరవై తొమ్మిదో శ్లోకం చూడండి, లాస్ట్ శ్లోకం. యాని శాసర్వభూతానాం తస్యాం జాగ్రతిర్ సంయమి యస్యాం జాగ్రతి భూతాని సాని శాపశ్యతో మునే. ఈ స్థితి గురించి నేను ఆ స్థితిలో ఉన్నానో లేదో ఎలా తెలుస్తుంది అంటే, రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఏ ఇంద్రియము పనిచేయదు కదా, అలాంటి స్థితిలో నువ్వు మెలకుగా ఉండాలి. మెలకుగా ఉంటావు కానీ ఎలాగైతే ఏ ఇంద్రియము రాత్రి పనిచేయకుండా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఏ ఇంద్రియము పనిచేయదు, కానీ నువ్వు అన్ని చూస్తూ ఉంటావు. దాన్ని నేనేమని చెప్పాను, నేను ప్రత్యాహారం అన్నా. అంచేత ఈ మొత్తము భగవద్గీత 2వ అధ్యాయము 2 విషయాలు మాత్రమే చెప్తుంది. ఒకటి, నువ్వు మానసికంగా ఎక్కడ ఉండాలి అంటే గుహలో ఉండాలి. ఏ గుహలో ఉండాలి? పీనియల్ పిచ్యూటరీ మధ్య ఉన్నటువంటి గుహలోనే నీ నిరంతరం మనస్సు ఉండాలి. ఎప్పుడైతే నీ మనస్సు అక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా నీ ఇంద్రియాలన్నీ షట్ డౌన్ అయిపోతాయి. మీరు చూసుకోండి, అది ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతాయి. షట్ డౌన్ అయ్యాక మరి నిద్రపోకూడదు. మీరు ఏం చేయాలి? ఆ స్థితిలో ఉండి భయంకరంగా పనిచేయాలి. అర్జునుడు ఆ స్థితిలో ఉండి మహాయుద్ధమే చేశాడు. మీరేం చేయాలి? ఈ క్లాసెస్ చదువుతున్నా, ఈ క్లాసెస్ వింటున్నా, మీరు పురుష సూక్తం చదువుకుంటున్నా, స్త్రీ సూక్తం చదువుకుంటున్నా, మంత్రపుష్పం చదువుతున్నా, ఆహారం తింటున్నా, మనస్సు అక్కడ ఉండాలి. సరే, ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం. టైం కొంచెం 1 గంట దాటింది, కానీ 1 గంట దాటినా సిలబస్ పూర్తి అవ్వాలి కదా. దీని తర్వాత ఎక్సర్సైజ్.